సత్యపదము 17వ సంపుటి మొదటి సంచికలో ప్రచురింపబడిన ప్రాణాహుతి సహిత ధ్యానము జీవిత లక్ష్య సాధన అనే అంశముపై 1999 బసంత్ ఉత్సవములో ఇచ్చిన ప్రసంగము.
అందరికీ నా వందనాలు. జీవితానికి ఒక లక్ష్యం, ఒక పరమార్థం వెతుక్కునే ప్రయత్నంలో మనందరం కూడా ఈ సిద్ధాంతానికి ఆకర్షించబడి పూజ్య బాబూజీ గారి ప్రేమానురాగాలు పూర్తిగా అనుభవిస్తూ మన లక్ష్యం వైపు మనం వెళ్తున్నాం. ఈ ప్రయత్నంలో ఒకరికొకరు దోహదపడుతూ, ఒకరి అనుభవాలు మరొకరితో పంచుకుంటూ, భగవత్ విషయాన్ని, భగవత్ ప్రేమతత్వాన్ని ఆకలింపు చేసుకుంటూ సాగిస్తున్నాం మన నిరంతర యాత్ర. సోదరుడు రవీంద్ర చెప్పినట్టు కాన్సన్ట్రేషన్ అనేది ఒక పదము, కంట్రోల్ ఆఫ్ మైండ్ అనేది ఇంకో పదము, బహు విరివిగా వాడుకలో ఉంది. ధ్యానము చేసేటప్పుడు పూజ్య బాబూజీ గారిని మనసులో నమస్కరించుకొని ఆయన పిడ ఆయన ఎడ్ల మనకున్న శ్రద్ధ భక్తి రెండు గమనించుకుంటూ ఆయననే ఒక తోడ్పాటుగా తీసుకొని ఆయన వైపే వెళుతుంటాము అనేది కొంతమంది భావన. ఇది భక్తితో కూడుకున్నది, ఉత్తమమైనది కూడా. ఇంకొకటి ఏమిటంటే భగవంతుడు భగవత్ స్వరూపము ఇతమిత్తమని తేల్చలేము కాబట్టి ఆ తెలియని భగవంతుడి వైపు మనం వెళుతున్నాము అనుకోవడము ఇంకో భావన. ఈ రెండు కూడా ఉంటాయి సాధకులు, కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు వస్తాయి. సర్వసాధారణంగా మన సిద్ధాంతాన్ని ఇతరులకు పరిచయం చేసేటప్పుడు మనం పూజ్య బాబూజీ గారి గురించి ఎక్కువగా ప్రస్తావించకుండా సిద్ధాంతాన్ని, మార్గాన్ని తెలియపరుస్తూ వెళ్ళడం మంచిది అనే ఒక ఉద్దేశం కూడా మనకుంది. ఎందుకంటే మనందరి అనుభవంలో ఇటువంటి వ్యక్తి పూజ, ఆ వ్యక్తి విశిష్టమైన మూర్తిత్వం కావచ్చుగాక, మనకు నచ్చిన మూర్తిత్వమే కావచ్చుగాక, ఆయన అనురాగ ప్రేమలు మనం అనుభవించి ఉండవచ్చునే గాక, అయినా మూర్తిని ఒక ధ్యాన పద్ధతిగా మనం చెప్పినప్పుడు ఈ సిద్ధాంతం తెలియని వాళ్ళు, పూజ్య బాబూజీ గారి అనుగ్రహం ఇంకా పొందని వాళ్ళు ఎంతో కొంత శంక, ఎంతో కొంత అనుమానం వ్యక్తం చేయడం సహజం. అట్లా వాళ్ళు అనుకోకూడదు అనుకోవడం తప్పిదమే అవుతుంది, ఎందుకంటే అనుకోవడం అనేది ఒక సహజం. అది అందుకని సిద్ధాంత రీత్యా చెప్పినప్పుడు, మన సిద్ధాంతం చెప్పేటప్పుడు మనం నిర్దిష్టంగా కొన్ని నియమాలను పాటించాల్సి వస్తుంది. ఒక సాధకుడు ఇంకో సాధకుడు చెప్పినప్పుడు ఇలా చేశానయా నేను అని చెప్పుకోవట్లు తప్పులేదు, కానీ ఇతరులు చెప్పినప్పుడు మన యొక్క డ్యూటీ మారుతుంది. అక్కడ బాబూజీ గారు నిర్దేశించిన పదం ఉత్తమం. ఆయన ఎక్కడా కూడా తనపైన ధ్యానం చేయమని గాని పూర్తిగా ఆయనపైన అనుగ్రహం పైన ఆధారపడి ఉండమని గాని చెప్పకుండా భగవత్ తత్వము లేక భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉన్నారు, ఆ ఉండటం డివైన్ లైట్ అనే పదం ఇప్పుడు యూజ్ చేశాం మనం, దివ్య జ్యోతిగా ఉంటారు అని అంటాం. అనడంతో బాబూజీ గారు అక్కడే ఒక యాంటిసిపేట్ చేశారు. ఇంకో సందేహం, జ్యోతి మాత్రం ఒక రూపము కాదా, రూపాతీతము నామాతీతమైన భగవంతుణ్ణి ఆ రూపానికి ఎట్లా కట్టుబడి చేస్తావు నువ్వు అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి బదులు చెప్పవలసిన అవసరం మనకు ఉంది కాబట్టి ఆయన సిద్ధాంతంలోనే దానికి ఆన్సర్ పొందుపరిచి ఈ జ్యోతి ఏదైతే ఉందో దానికి వెలుగు లేనిది అని చెప్పాడు. చెప్పడంతో ప్రాబ్లం సాల్వ్ అయినట్టు అనిపించింది, ప్రాబ్లం క్రియేట్ అయినట్టు అనిపించింది. జ్యోతి కానీ దానికి వెలుగు లేదు. డివైన్ లైట్ వితౌట్ లూమినాసిటీ. దివ్య జ్యోతి వెలుగు లేనిది అనే పదం చెప్పినప్పుడు ఒకటి దాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టమైపోయింది. తట్ల వీలు పడుతుంది అంటాడు. అంటే మొదట్లో అబ్జెక్షన్ చేసిన వ్యక్తి తన ఆర్గ్యుమెంట్కి అగ్నిస్గా పోతున్నాడు. నువ్వు రూపాన్ని ఇవ్వలేవు అని చెప్పేసి అన్నావు కదా అని చెప్పినప్పుడు, రూపం ఇవ్వకూడదు కదా, మరి ఎటువంటిప్పుడు ఎట ఇచ్చావు అన్నప్పుడు మనం చెప్పాం వెలుగు లేనిది అని. దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒప్పుకోలేడు, దీన్ని ఒప్పుకోలేడు, దాన్ని ఒప్పుకోలేడు. ఇది ఇతరుల గురించే కాదు, మనకు కూడా అప్లై చేసుకోండి. మెడిటేషన్ చేసేటప్పుడు వెలుగు లేని దివ్య జ్యోతి గురించి అనుకోండి అని అనుకోండి, అనుకున్నాం మనం. సాధకులం కూడా మనం చేస్తూనే ఉన్నాం అనుకుంటాం, కానీ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, షిఫ్ట్ చేసేస్తున్నాం ఇమీడియట్గా బాబుజీ వైపు మనసుని. ఇక్కడెవరు దివ్య జ్యోతి వెలుగు లేని దానిపైన ధ్యానం చేసేవాళ్ళు బహు కొద్ది మంది. ఇమ్మీడియట్లీ డిపెండెన్సీ ఆన్ మాస్టర్ డెవలప్ చేసి బాబుజీ గారిని అనుకుంటూ కూర్చుంటాం నేను సార్ అంటారు. తప్పని కాదు. సిద్ధాంతాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటని, ఎందుకని ఇట్లా చెప్పబడింది. పరతత్వము ఇంద్రియ గ్రాహ్యము కాదు, అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇంద్రియాతీతమైనది. నా తత్ర వాగ్గచ్చతి న మనో నా విగ్మో నా విజానీమో నా తత్ర సూర్యావాతి న శశాంక. లైటు లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, ఏమీ లేదు మమ్మల్ని. అదే ఇక్కడ మనం చెప్తున్నాం. ఆ బాధ మనం చెప్పేటప్పుడు ఇతరులకు అర్థం కావట్లేదు, ఎందుకంటే అది ఊహాతీతమైనది, మన ఊహకు అందదు. అందదా అంటే అందుతుంది, ఎప్పుడు అందుతుంది అనే దానిపైనే మన ఇప్పుడు సాధన అంతా కూడా. అందాలి కానీ మొదట్లో అందదు. ఎందుకు అందదు? ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చినప్పుడు వీఆర్ కనెక్టెడ్ టు కాన్సన్ట్రేషన్. ఇక్కడ రావడం తోటే డివైన్ లైట్ వితౌట్ లూమినాసిటీ అనే దానిపైన ధ్యానం చేయమన్నారు. ధ్యానము అనగా ఏమిటి? ఏకాగ్రత వచ్చింది వాళ్ళకి ఇమీడియట్ ఐడియా. రవీంద్ర గారు చెప్తూ ఏమన్నారంటే ఇది ఏకాగ్రత కాదు, ఇది ధ్యానం వేరే అన్నాడు ఆయన. ఏకాగ్రత అనే దానికి మనం సాధించాలంటే బుద్ధి కావాలి. బుద్ధి సరిగా పనిచేసినప్పుడే ఏకాగ్రత కుదురుతుంది. చదవటంలో కానీ పని చేయటంలో కానీ ఇతరత్ర ఏది ఏది చేసినా ఏకాగ్రత కుదరాలండి. కుదరాలి, కుదరకపోతే పని చేయలేము. ఏ కర్మ చేయాలన్నా ఏకాగ్రత కుదరాలి. ఇక్కడ కర్మ చేయమంటం లేదు. కర్మ చేయాలంటే రెండు కావాలి, ఒక స్థలం కావాలి, చేసే పని కావాలి. స్థలమైతే చెప్పేశాడు ఆయన, మన హృదయంలో ఎక్కడైతే ఈ హార్ట్ బీట్ వినబడుతుందో అక్కడ ధ్యానం చేయండి. స్థలం తెలిసిపోయింది సబ్జెక్టు. నెక్స్ట్ ఏమి చేయాల? డివైన్ లైట్ వితౌట్ లూమినాసిటీ లేకుండా దాని ఉన్నదానిపైన నువ్వు మెడిటేట్ చేయి, ధ్యానం చేయి. ఎట్ట కుదురుతుంది? ఆ పని మన వల్ల కాదు. ఓ రంపం తీసుకుని కర్ర కోయమంటే మన చేతనవును, ఓ స్క్రూ డ్రైవర్ తీసుకుని ఓ స్క్రూ డ్రైవర్ బిస్క్రూ బిగించడానంటే మన చేతనవును. ఎందుకంటే పనిముట్లు చేతికి ఇచ్చారు, చేస్తున్నాం. ఇక్కడ పనిముట్టు ఏమిటి? ఏ పనిముట్టైనా కానీ మనకు తెలిసిన విషయం పైనే దాన్ని ఉపయోగించగలుగుతాం కానీ మరి తెలియని విషయం పైన చేయలేం. బుద్ధి మనకు ఉపయోగించేటప్పుడు మొదట్లో లెక్కలు అనుకుందాం, ఒకటి రెండు మూడు నాలుగు అనే ఒక భావం, ఒక అంకెకి అర్థం కావాలంటే వస్తువులు చూపించి ఇది ఒక కాకి, ఇది ఒక చాక్ పీసు అని చెప్తే ఇది రెండు అయితే ఏమిటి, రెండు రెండు పండ్లు లేకపోతే రెండు గాడిదలు రైట్, మూడు గుర్రాలు లెక్కెట్టం. అంటే మొదట్లో దానికి ఇవ్వబడిన విషయం ఏమిటి, ఇంద్రియ గ్రాహ్యమైన వస్తువే ఇచ్చి దాని నుంచి ఇంద్రియానికి దాటిన ఒక కాన్సెప్ట్ ఏమిటి, నంబర్. నంబర్కి ఇంద్రియ గ్రాహ్యం కాదు, అంకె రాసినప్పుడు ఆ అంకె ఇంద్రియ గ్రాహ్యమే కానీ నంబర్ కాన్సెప్ట్ ఉంది చూసారా అయ్యా, అదేమో ఇంద్రియ గ్రాహ్యం కాదు. ఇంద్రియ గ్రాహ్యము కాని దానిని ఇంద్రియ గ్రాహ్యమైన వస్తువుల ద్వారా తెలుసుకోవడం అనే పద్ధతి బుద్ధిని వినియోగిస్తే మనం జరిగే పని అది. ఎటువంటి లైట్ అన్నారు అనుకోండి, డివైన్ లైట్, జ్యోతి అంటే సంతోషం అని ఇమ్మీడియట్ గా, ఎందుకంటే మనం దాని గురించి తెలుసు. నిప్పు లేనిదే జ్యోతి కదా, నిప్పు తోడు ఉండాలి మన సంబంధం, దాని గురించి తెలుసు మనం. చేత కాలుతుంది, అది ఇస్తే వేలు కనబడుతుంది దాని కింద అని మనకు తెలుస్తుంది. కనబడుతుందంటే ఏమిటి, అది వెలుగునిస్తుంది కాబట్టి దాన్ని జ్యోతి అన్నాం. వెలుగు లేని దాన్ని జ్యోతి అంటే బల్బు, బల్బు మనకు తెలుసు అది అది లైట్ ఇస్తుంది. సో సోర్స్ ఆఫ్ లైట్ మనకు కావాలంటే ఆ బల్బు, బల్బు మాదిరి ఉంటుందా, సూర్యుడి మాదిరి ఉంటుందా. అంటే ఎందుకు ఇంతకుముందు వేదం కూడా మనం చెప్పవలసి వచ్చింది, నతత్ర సూర్యోపాతి నశాంక అంటే వెలుగు ఇచ్చే సబ్జెక్టులు ఇవి రెండే. అందుకని దీని కాకుండా అంటే అవి రెండు లేకుండా మరి వెలుగు కనపడదు ఎక్కడ కూడా. ఇక్కడ ఉన్న వెలుగులు మనం ఏదైతే చూస్తున్నామో బల్బుల ద్వారా అంతా కూడా అవన్నీ సౌరశక్తిలే. ఇక్కడ ఉన్న శక్తి అంతా కూడా సౌరమే బేసిస్. దానికి దాటిపోవడం అనే అనడంతో అది ఇంద్రియ గ్రాహ్యమైన వస్తువు కాదు అని ముందే చెప్తున్నారు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన, దాన్ని ఎట్టర్థం చేసుకోవాలా. ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది బుద్ధికి రెండు వైపులా దృష్టి ఉందని. ఒకటి భగవతత్వం నుంచి ఏదైతే బయటపడిందో దానివైపు దాని దృష్టి ఉంది, ఇక్కడ ఏదైతే ప్రకృతి లేకపోతే మ్యాటర్ ఏదైతే ఉందో దీనివైపు దాని దృష్టి ఉంది. ఇంద్రియముల ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మనం నేర్చుకోగలుగుతాము, దాన్ని అర్థం చేసుకోగలుగుతాము, అనుమాన ఉపమాన ప్రమాణాలతో దాని జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతాము. కానీ ఈ ప్రపంచానికి సంబంధించని ఏదైనా గాని, లైట్ కి అతీతమైనది ఏదైనా గాని బుద్ధికి అర్థం చేసుకోలేదు. మనకు తెలిసింది స్పీడెస్ట్ ఈజ్ లైట్ అంతే కదా, దాని దాటి స్పీడ్ ఆఫ్ ది లైట్ ఈజ్ అల్టిమేట్ లిమిట్, బియాండ్ దట్ మనకు తెలియదు. నాకు తెలిసిన తరపు తెలుసుంటే ఎవరన్నా చెప్తే నేర్చుకుంటారు, బోధయంతి పరస్పరమే కాబట్టి మీరు చెప్తే అర్థం చేసుకుంటా. ఎప్పుడైతే దీని గత దాటిపోయిందని చెప్పారో అప్పుడే మనకు ప్రాబ్లం అక్కడ వచ్చింది. అంటే ఏమిటి, పరతత్వం పైన ఆధారపడితే గాని అది పని జరగదు. ఇక్కడ మనకు భావన అనేది ఇంతకుముందు మాట్లాడుతూ కొన్ని భావనలు ఉన్నాయి. ఇప్పుడు ఏది ఒక నంబర్ కానీ ఒక ఊహ కానీ, ఊహ ఒకటి ఉంటుంది. ఊహ అనేది సాధారణంగా మనం చేసినప్పుడు ఊహించి తిరిగి చిత్రీకరించట్లో భౌతికంగానే తీసుకొస్తాం మనం. చిత్రీకరణ లేని ఊహ ఏదంటూ ఉంటే దాన్ని ఏమంటాం, భ్రమ అంటాం. సాధారణంగా మనం చెప్పేది భ్రమ ఏమిటి, అటువంటి భ్రమణ ఇది అంటే భ్రమ కాదు అంటున్నాం. ఎందుకు కాదు అంటున్నామంటే ఆ లైట్ ఏదైతే వితౌట్ లూమినాసిటీ ఉందో దానికి ఒక గుణం ఉంది, అది మన మనసుని ప్రశాంతత పరుస్తుంది, బుద్ధిని కంట్రోల్ చేసుకొని మన గాని ఆ థాట్ని మెయింటైన్ చేయగలిగితే ప్రశాంతత వస్తుంది. భగవద్ విషయానికి అతి సమీపమైన థాట్ అది. దాన్నే రవీంద్ర గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఆయన చెప్పారంటే మన యొక్క మైండ్ ఒక గుణం ఉంది, అది భగవతత్వాన్ని చెప్తే ఇంకేదైనా కానీ బయట విసిరేస్తుంది అని. దానిలో మీరు అర్థం చేసుకోవాల్సిందంటే మన మైండ్ అన్నదాన్ని ఏ మైండు, ఏదైతే భగవంతుని వైపు దృష్టి మరసలుస్తే ఆ మైండ్, ఈ మైండ్ కాదు. ఈ మైండ్లో మనకు వచ్చినవన్నీ బయట పారేస్తే ఇక్కడ ఇంత ప్రగతి ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, జువాలజీలో దీంట్లో జరిగే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగిందంటే దీని దృష్టి మనకు ఉంది కాబట్టి చేసాం. మనసు ఆకలించుకున్నది, బుద్ధి ఆకలించుకున్నది, దానిపైన విశ్లేషణ చేసింది, దాని ప్రకారం మనం చేస్తున్నాం. అంటే దానికి రెండు డైమెన్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి ఉన్నతమైన భగవతత్వం వైపున మళ్లించి పడిన ఒక ఒక దృష్టి, అంతర్దృష్టి. బాహ్య నాగరిక ప్రపంచంలో జరిగింది ఏమిటంటే బాహ్య దృష్టికి ఇవ్వబడిన ఇంపార్టెన్స్ ఎంతవరకు పెరిగిందంటే అంతర్దృష్టి అనేది ఉందా లేదా అనే సందేహమే వచ్చేసింది మనకు. ఇటువంటి సందేహాలే మన యొక్క జనరల్ గా మెడిటేషన్ లో మీకేమనిపించింది, నాకేమనిపించలేదు సార్, ఏమనిపించింది, అంతర్దృష్టి పనిచేసింది కానీ దాని గురించి సెన్సిటివిటీ లేక ఈ బాహ్య దృష్టికి ఏదైతే ఆనుతుందో దాని మాత్రమే మనం దృష్టి అని ఒప్పుకుంటున్నాం కాబట్టి లోపల ఉన్న దృష్టికి విలువ ఇవ్వట్లే మనం. ఆ విలువ ఇవ్వకపోతుంటే మనం చెప్పే ఆన్సర్ ఏమిటి, నాకేం తెలియదు సార్, ఏదో డల్గా ఉంది సార్, ఇలా ఉండింది, కామ్గా ఉంది సార్. కానీ అంతర్దృష్టి కానీ మీరు కానీ పెంచుకోగలిగిన రోజు లోపల ప్రపంచం కూడా బాగానే కనబడుతుంది. దాంట్లో ఏది కూడా మీ దృష్టికి ఆననేది ఏమీ లేదు, ప్రతి ఒక్క విషయం కూడా మనకు అర్థమైంది. అంతర్దృష్టికి వెళ్ళినప్పుడు మాత్రమే నీకు యోగం సాధ్యం. బాహ్య దృష్టి ఉన్నంత వరకు విగ్రహారాధన సాధ్యం. ఇతను బాగా పూజ చేస్తాడు, ఇతను బాగా యాగాలు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, మంత్రాలు చెప్తాడు, తంత్రాలు చెప్తాడు, ఇవంతా కూడా బాహ్య దృష్టికి సంబంధించినదే కానీ అంతర్దృష్టికి సంబంధించినది కాదు. వాళ్ళు అనడం ఏమిటి, బాహ్య దృష్టి ద్వారానే కదా మన అంతర్దృష్టికి పోవాలి, ఏదో ఒకటి నిమిత్తం మాత్రం ఏదో ఉండాలి కదా, లేకపోతే ఎట్లా పోతుంది లోపల అని ప్రశ్న వేస్తారు. అది జరగని పని. ఎందుకంటే బయట చూస్తూ లోపల నువ్వు చూడలేవు, లోపల చూడాలని ఒక నిర్ణయం తీసుకుని నువ్వు చూసినప్పుడే జరుగుతుంది. సో ది ఇంటర్నల్ విజన్ మస్ట్ డెవలప్, అప్పుడు మీకు పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ రెండు జ్ఞానం అనేది మనం తీసుకుంటే ఇంద్రియజన్య జ్ఞానమే మనకు ప్రామాణికాలు లెక్కెట్టాం. అనుమాన ఉపమానాలు కూడా ఇంద్రియజన్య జ్ఞాన అనుభవాలపైన తీసుకోబడ్డ కంక్లూషన్స్ అవి. కానీ శృతి అని ఏదైతే చెప్పారు, కొంతమంది ఇంకా కాస్త ఎక్కువ వెళ్ళి ఏమన్నారు, ఆప్త వచనం అన్నారు, ఏదైతే అన్నారో దానిని మనం ఇటువంటి ప్రత్యక్షానుభవానికి లింక్ పెట్టలేం. తల్లి ప్రేమ, సోదరుని ప్రేమ, భగవత్ ప్రేమ, ప్రేమతత్వాలు అర్థం చేసుకోవాలంటే బాహ్యేంద్రియ జ్ఞాన జనిత భావాలు కావాలి. అంతర్ముఖుడైనప్పుడు మనకు ఇతరులకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మనం తెలుసుకున్నప్పుడు, మనకు ఇతరులకు ఉన్న లంక మనం తెలుసుకున్నప్పుడు ప్రేమతత్వం అనేది అర్థమవుతుంది. ప్రేమకి మోహానికి తేడా చాలా ఉంది. మోహమే ప్రేమ అనుకుంటే మోహం అనేది బాహ్య ఇంద్రియ జ్ఞాన జ్ఞానం, ప్రేమ అనేది అంతర్దృష్టి, అంతరంగ అనుభవం. అది ఇదే అదే అనే ఒక భ్రమం ఉంది, సరిగా అర్థం చేసుకోకుండా వచ్చిన బాధ. ఇది అనేది ఎప్పుడు కూడా మన మనసుకే తెలుస్తుంది కానీ బుద్ధికి తెలియదు. ఆ మనసు ఎటువంటిది అని అంటే వికారపూరితమైన బుద్ధి మనసు కాదు, నిజమైన భగవంతుడి మనసు, మైండ్ మనకు ఆరిజన్లో. అందుకనే మన సెంటర్ నుంచి వచ్చాం, ప్రపంచము సెంటర్ నుంచి వచ్చింది, మన మైండ్ అక్కడి నుంచి వచ్చింది. భగవతత్వాన్ని, భగవద్ భావాన్ని ఇమీడియట్గా ఆకలింపు చేసుకుంటుంది, ఆధార్ ధ్యాన దట్టు చేస్తుంది అనేసి ఇప్పుడే రవీంద్ర గారు చెప్పారు మీకు. కాన్సన్ట్రేషన్ అనే చాప్టర్ కానీ బాబుజీ పుస్తకాల్లో మీరు చదివితే యూ విల్ అండర్స్టాండ్ దట్, అది మీకు అర్థమవుతుంది బాగానే. కానీ నేను మీకు అనుభవపూర్వకంగా మాట్లాడినప్పుడు మనం ఎట్లా వస్తుందంటే నిద్ర ఉంటుంది. నిద్రలో కొన్ని కళలు వస్తాయి. కళలు రానివాడు సాధారణంగా ఉండడు, ఇప్పుడు లేదు, సాధారణంగా ఎందుకు లేడు, కళలు రానివాడు లేడు, కళలు వస్తాయి, జ్ఞాపం పెట్టుకోవచ్చు కాక. అంటే అప్పటికి మనకు లోపల మ్యాటర్ చాలా పెరిగిపోయి తోసేస్తుంది అనమాట. ఎప్పుడైతే బుద్ధికి దాటి అంతకంటే ఉన్నతమైన బుద్ధితత్వం ఒకటి ఏదైతే ఉందో దాన్ని ధీ అనే పదం గాయత్రి మంత్రంలో ఉపయోగించారు. ఆ ధీ ఆ బాధలకు వెళ్ళిపోవడం దగ్గర తోసేస్తుంది. అది ఆ తోయడమే మీకు వచ్చే కళ. నిద్రలో మనం ఉండేది భగవంతుడిని ఉంటాం, భగవతత్వంతో మనం ఉంటాం. అప్పుడు ఎక్స్టర్నల్ విజన్ నీకు లేదు, నీ తాస్తోనే నువ్వు ఉండాలి. అప్పుడు ఇన్పుట్స్ లేవు. రాత్రి నీకు నిద్ర అనలేదు, దోమలు విపరీతంగా కురిసే తప్పితే, నిద్ర నుంచి లేచేస్తే తప్పితే, నిద్ర చెడిపోయినప్పుడు ఇంద్రియజన్య జ్ఞానం మీకు వస్తుంది. కానీ నిద్రలో ఉన్నప్పుడు రాదు, ముద్దు నిద్ర రాదు. ముద్దు నిద్ర ఎందుకంటే, ముద్దుని ఎందుకు అంటున్నామంటే ఈ ఇంద్రియ గ్రాహ్యమైన వస్తువులు ఏవి కూడా మన అఫెక్ట్ చేయవు కాబట్టి దాన్ని ముద్దు అంటాం. కానీ నిజంగా చాలా చాలా ఉత్తమమైన పొజిషన్ అది. అందుకే నాలుగు అవస్థలు మాట్లాడినప్పుడు సాధకులు జాగ్రత్త అవస్థ, నిద్రావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అని మాట్లాడినప్పుడు సాధారణంగా మనం ఆ సుషుప్తి అనేది భగవంతుడితో ఉన్నప్పుడు జరిగేదాన్ని. దానికి ముందు కళలు వస్తాయి చూసావా, ఎందుకు వస్తాయంటే ఆ రెల్మ్లోకి ఇది పోయింది కాబట్టి తోసేస్తుంది. ఆ బార్డర్ లైన్ కాన్షియస్నెస్ బిట్వీన్ ది జనరల్ స్లీప్ అండ్ డీప్ స్లీప్ ఉండేది మీకు కళ వస్తుంది, తోసేస్తుంది బయట. ఒప్పుకోదు. దీనిని ఈయన ధ్యానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగిస్తారు బాబుజీ. ఈ నాలుగు అవస్థల గురించి వేదాంత పుస్తకాలన్నీ రాశాయి, చాలా రాశాయి దీని గురించి. ఓపిక ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు, ప్రతి ఒక్కరు రాస్తారు. ఏ వేదాంత పుస్తకంలో తీసినా ధ్యానం అని వచ్చేటప్పుడు నాలుగు అవస్థలు ఉంటాయని రాస్తాడు. ఎందుకు రాస్తాడని చెప్పి వాడు చెప్పాడు, వాడు చెప్తాడు నాలుగు స్టేట్స్ ఉంటాయి ఉన్నాయని. వాడు ధ్యానం చేయలేదు కాబట్టి చెప్పలేకపోయినాడు. ఈయన ధ్యానం చేయడమే కాకుండా ధ్యానం మనకి ఎట్లా చేయాలని నేర్పిస్తాడు కాబట్టి ఈయన క్లియర్గా చెప్పాడు ఇదే ఆ పొజిషన్ అని. ఏమవుతుంది, భగవతత్వానికి వ్యతిరేకమైనది ఏది కూడా భగవంతుని ధ్యానించేటప్పుడు నీకు ఉండదు, తోసేయబడుతుంది. ఇవే మనం ఏం చెప్తాం, ధ్యానంలో ఈ థాట్స్ వస్తున్నాయి అంటున్నాం. దాన్ని క్లారిఫై చేస్తూ అంటే మనం ఎంతవరకు మనం వివేకంగా ఉంటున్నామనే దాన్ని కూడా మీరు ఆలోచించండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమంటాడు, అన్ఇన్వైటెడ్ గెస్ట్ అనుకోండి అన్నాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఇన్వైటెడ్ కొంతమంది పిలిచాం, వాళ్ళు వచ్చినారు, వాళ్ళు కూర్చోబెడతాం. అన్ఇన్వైటెడ్ ఫెలో వాడు వచ్చాడు, వాడిని మనం పట్టించుకోవట్లేదని అనుకుంటున్నారు మీరు. అది కాదు ప్రశ్న, పాయింట్ అది. వచ్చినారు ఇన్ని రోజులు మనం, వీ హావ్ టేకెన్ దమ్, మన అందరినీ ఆహ్వానించాం, పిలిచే కూర్చోబెట్టుకున్నాం. సంస్కారాలన్నీ కూడా మనం ఏరి కోరి తెచ్చుకున్నవే, ఏ ఒక్క సంస్కారము నీ పైన రుద్దపడలేదు. అన్ని సంస్కారాలు, అన్ని అటాచ్మెంట్స్, మనకి ఎటువంటి భవబంధాలున్నా గానీ మనం ఏరి కోరి అదే పనిగా తెచ్చుకున్నవి, కష్టపడి సంపాదించినది మన సంపత్తి. దానిని వదిలించుకోవాలనే ప్రయత్నంలో ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు పోయేటప్పుడు మీరు ఇంట్లో ఉంటారనుకోండి, పెళ్లి జరుగుతుంది, పోతుంటారు, మనకు రెండు రకాల గెస్ట్లు ఉంటారు. ఒకడు అనాహ్వానితుడు, అతను పిలవలేదు మనం, వాడు పోతుంటే మనం పట్టించుకోం, ఆడే కూర్చుంటే వాడు పోతుంటాడు. ఇంకొకడు వస్తాడు, వాడిని మనం ఆహ్వానించాం, అదే పనిగా పెద్దగా వాడు వీఐపీ, వాడు అదే పనిగా పిలిచిన తర్వాత పోయేటప్పుడు లేచి నిలబడి నమస్కారం అండి వచ్చిపోయినారు చాలా సంతోషం సాగనంపుతాం, ఇద్దరిని సాగనంపుతాం. అట్లాగే ఈ థాట్స్లో కొన్ని నీకు నువ్వే పట్టించుకో, అవి వెళ్ళిపోతుంటాయి. కొన్ని మాత్రం లేచి నిలబడి దానికి నమస్కారం పెట్టి వచ్చింది దానికి సంతోషం అంటావు, ఇంకా కొద్దిసేపు ఉండరాదటండి అంటావు, తగులుకున్నా తిరిగి ఇంకోసారి. ఆ పని చేయకుండా ఉండడానికనే ఆయన చెప్పాడు అన్ఇన్వైటెడ్ గెస్ట్ అని. వచ్చిన వాళ్ళందరూ కూడా మొదట్లోనే కూడా అన్ఇన్వైటెడ్గా ఉండవచ్చుంది, నీ ఇన్వైట్ చేసినా కానీ ఇప్పుడు వదిలించుకుంటున్నాడు ఆయన. నాకు తెలిసిన అర్థం ఇది, మీకు ఇంకేదైనా తెలిస్తే చెప్పండి వెంట. ధ్యానంలో థాట్స్ అన్ని పోతున్నవి అన్ఇన్వైటెడ్ గెస్ట్ అంటే నా యొక్క వ్యాఖ్యానం ఇది. దాంట్లో మనకు మనం ఏది కోరుకునేది, దానిలో వచ్చే థాట్స్ మీరు చూసారంటే. డ్రీమ్స్ కూడా అంతే, కొన్ని డ్రీమ్స్ పోతుంటాయి, పట్టించుకోం, జ్ఞాపకం కూడా ఉండదు దాని గురించి, ఏమి ఉండదు తెల్లవారికి. కొన్ని మాత్రం నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా ఉంటుంది, ఎందుకంటే అది మనం పిలిచి పెట్టుకున్నాం, పోతుంది ఏం బాధ. నిద్రలో మనకు కనబడేది, కలలో కనబడేది, ఇక్కడ ఒకటే, థాట్స్ పోతున్నాయి, పోయినంత వరకు వదిలేసేస్తే సంతోషమే. అన్నింటినీ అన్ఇన్వైటెడ్ గెస్ట్గా పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే బుద్ధి విషయమై మనం ఓన్లీ బుద్ధి ఇంద్రియ జ్ఞాన జ్ఞానం మాత్రమే మనం తీసుకున్నాం ఇంతవరకు. బుద్ధికి అతీతమైన జ్ఞానాన్ని ఏదైతే భగవతత్వాన్ని మనం ఒకవైపు ఆస్వాదిస్తున్నామో, డివైన్ లైట్ వితౌట్ లుమినాసిటీ అని ఆ భావన భగవతత్వానికి సంబంధించింది కాబట్టి, ఎప్పుడైతే దాన్ని మనం ఆస్వాదిస్తున్నామో, దానిలో మనం ఉంటున్నామో, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీనిపైన పడకుండా మనం చూసుకుంటున్నాం అంతే. దాని ఇన్ఫ్లుయెన్స్ దీనిపైన పడకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే దాన్ని నిర్లిప్తగా ఉండాలి, మనం దాని గురించి పట్టించుకోకూడదు. పట్టించుకున్నామంటే ఏమవుతుందంటే ఆ యొక్క శక్తిని తిరిగి నీవు దీన్ని నివహిస్తుంటావు, దానికి సంస్కారానికి అది గట్టి అవుతున్నావు. మెడిటేషన్లో వచ్చిన భావానికి కానీ మీరు అటెన్షన్గా ఎక్కువ చేసుకుంటే ఆ భావానికి శక్తి కలుగుతుంది. అందుకనే ఏ థాట్ వచ్చినా కానీ దాన్ని అన్ఇన్హిబిటెడ్గానే మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. అది ఇతరులు మీ పైన పొల్లు మాటలు మాట్లాడి ఉండొచ్చు కాక, ఆ ఇంప్రెషన్ మనలో ఉంది, నిన్న చెప్పుంటాడు లేకపోతే ఎప్పుడో చెప్పింది జ్ఞాపకం రావచ్చు, లేక చాలా ఇష్టమైన వ్యక్తి కొన్ని మాటలు చెప్పుంటాడు మనంటే గొప్పవాడు లేడని అది కావచ్చు కాక. ఏదైనా కానీ మంచి కానీ చెడు కానీ థాట్స్ ఏ థాట్స్ ఉన్నా కానీ అది నీకు సంబంధించింది కాదు అని తెలుసుకున్నామంటే కొద్ది రోజుల తర్వాత, ఇంతటితో సరిపోదు, కొద్ది రోజుల తర్వాత సత్సంగము జరిగి మీ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ప్రాణాహుతిగా అనుభవిస్తూ ఉంటే కొద్ది రోజుల తర్వాత మీకు ఏమవుతుందనంటే ఈ థాట్స్ ఏదైతే ఉందో, ఈ సంస్కారం చెడు సంస్కారాలు మాత్రమే కాదు మన దృష్టికి వచ్చేది, మంచివి కూడా వస్తాయి. అప్పుడేమొస్తాయంటే భగవతత్వానికి సంబంధించినది, పరహితము గురించి ఒక ఆలోచన వస్తుంది మనకు. ఎప్పుడైతే మన భావనలు బాహ్యేంద్రియజన్య కట్టుబడి ఉంటుందో అప్పుడు ఈ శారీరకమైన భావనలే ఎక్కువ వస్తాయి మనకు. శరీరము సంబంధించినది ఇవే వస్తుంటాయి, కానీ మనకి ఇతరులతో ఉన్న సంబంధం గురించి ఎక్కడా కూడా మీకు జ్ఞానం రాదు. ఇతరులతో మనకు శరీర సంబంధం ఉండి తల్లో తండ్రో కొడుకో పెళ్ళమో ఉంటే అది వేరే సబ్జెక్ట్, అవి కూడా దానికి సంబంధించి వస్తాయి. పరులు అంటే అటువంటి పరులే మీకు వస్తాయి. సామాన్యంగా పరులు అంటే మన సంబంధం లేని వాళ్ళు, లేక మనకు డైరెక్ట్ గా రిలేషన్షిప్ లేని వాళ్ళు, మనకి ఇతరత్ర తెలియని వాళ్ళు అని అనుకుంటే అటువంటి వాళ్ళ మంచి గురించి ఆలోచించేటువంటి సిచ్యువేషన్ జీవికి సాధారణంగా ఉండే అవకాశం లేదు. అన్నమయానికి కట్టుబడిన వాడు అంటే శరీరానికి కట్టుబడిన వాడు దీని గురించి ఆలోచించలేడు. ఈ అన్నమయ కోశాన్ని భేదించడం అంటూ ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడు ఇతరుల గురించి నీవు ఆలోచించగలుగుతున్నావు అప్పుడు జరిగిందనే నీకు అవగాహన రావాలి. భగవంతుని గుణమైన నిర్హేతుక కృపలో నువ్వు గాని కాస్తంత పాలు పంచుకున్నప్పుడు నిర్హేతుక ప్రేమ ఒకటి ఉంటుంది. మోహానికి కట్టుబడిన ప్రేమేమో హేతుక ప్రేమ, బంధుత్వానికి కట్టుబడిన ప్రేమేమో హేతుక ప్రేమ, నిర్హేతుకమైన ప్రేమ ఉంటుంది. అది కాని మనకు అలవడాలంటే అన్నమయం నుంచి దాటి ప్రాణమయ కోసంలో కాస్తంత ఉండాలి. ఇది మొదటి మెట్టు మనం సంపాదించే సాధనలు. ఇక్కడ ఏమవుతుందంటే, మన గురించే మనం ఆలోచించకుండా 10 మందితో మనం కలిసి అనుభవిస్తున్నామని ఒక భావనతో మన అందరూ ఇక్కడ వచ్చాం. నా వరకు మాత్రమే నేను మాట్లాడతానని చెప్పే ఉద్దేశం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మనకేమర్థమైందో ఇతరులకు చెబుతాం, వాళ్ళు చెప్పిందో అర్థం చేసుకుంటామనే ఒక భావనతో మనం వచ్చాం. కాబట్టి ఇక్కడ మనము ఆ బేసిక్ అన్నమయ కోసం నుంచి దాటే ప్రయత్నంలోనైనా ఉన్నామనే నమ్మకం మీకు ఉండాలి. ఇది కలిగింది కాబట్టి మీరు వచ్చారు, లేకపోతే రారు. అంతవరకు మన ఎఫికసీ అవరాజో గాని లేని పక్షంలో ఎవరికి వాళ్ళు వాళ్ళు చెప్పగలరు. కానీ ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఆయన తెలుసండి వచ్చాము, ఏదో అక్కడ పెట్టారు ఫంక్షన్, మా వాడి ఇప్పుడు కోర్టులో పని ఉంది, రెండు చేసుకొచ్చేస్తాను వచ్చి ఉంటారు అనుకోండి. కొంతమంది వచ్చి ఉండొచ్చు, అట్లా కూడా ఇంకేదో పెళ్లి ఉందో లేకపోతే అక్కడ ఇంకొంత సందర్భమో ఏదో అంటాడు. దాన్ని దీన్ని కలిపి రావచ్చు కదా అనే ఉద్దేశంతో వచ్చానండి అన్నాడు అనుకోండి, వాడు నిర్హేతుకంగా రాలేదు, ఏదో హేతుకంగా వచ్చాడు. మంచోడే, మంచిదనం లేకపోతే ఇక్కడ ఉండదు కదా. కాస్తంత సద్బుద్ధి ఉంది కాబట్టి ఇటువంటి దాన్ని కూడా ఆలోచించడం అంతా కూడా. కానీ ఆ సద్బుద్ధి అన్నమయ కోశానికి దాటలేదు, పరిమితమైంది. ఎప్పుడైతే ప్రాణమయానికి పోతే అప్పుడే నీకు ఇంటర్ డిపెండెన్సీ అర్థమవుతుంది. ఈ శరీరాన్ని మీతో కూడా ఎప్పుడు నేను ఐక్యం చేసుకోలేను. ఆ మాటకు వస్తే భగవద్ ఐక్యం ఉన్నప్పుడు శారీరకంగా ఐక్యం అయిపోతారని చెప్తే అర్థం కాని మాట అది. అది జీవతత్వానికి చల్లదు, పృథ్వీతత్వానికి చల్లదు. అది కదలి ఏది ఉంటే ఉండవచ్చు కాక ప్రతి తత్వానికి చెల్లదు. రెండు బొమ్మలు మీరు కలిపేసేస్తారంటే అది వీలు పడదు. మూలతత్వానికి వెళ్ళిపోతే కలుస్తాయి. మట్టి బొమ్మలు రెండు ఉంటుంది అనుకోండి, పొడి చేసేసి మట్టి చేసేసేస్తే కలిపేయచ్చు రెండు. రూపంలో పెట్టి దాన్ని రెండు కలపాలంటే నివల కాదు. కలపడం అంటే ఐక్యం అయిపోవడం. ఎంసీలు పెట్టి అతికించవచ్చు కాక ఐక్యం చేయలేవు. కానీ మీకు నాకు ఇప్పుడు ఉన్న ఐక్యత ఒకటి ఉంది. అర్థం చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అనుభవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఏమిటంటే ప్రాణం. మీరేదైతే శ్వాస చేస్తున్నారో అదే శ్వాస నాది, అదే గాలి నేను తీసుకుంటాను. నేను వదులుతున్న గాలి మీరు పీలుస్తున్నారు, మీరు వదులుతున్న గాలి నేను పీలుస్తున్నాను. ఈ తత్వం కామన్. వీటికి అన్నిటికీ వెనకలో ఉన్నది ప్రాణస్య ప్రాణ. అది ఉంటేనే ఇక ప్రపంచమే. ఈ ఏరియాకు మాత్రమే కట్టుబడలేదు ఇది, ఈ ప్రాణం. మన ఇక్కడ శ్వాస పీలుస్తుంటే రష్యాలో వాడు అదే టైంలో అదే గాలిని పీలుస్తున్నాడు, ఇంకోటి అమెరికాలో చేస్తున్నాడు, తేడా లేదు. అందుకే గ్లోబల్ అట్మాస్ఫియర్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కాలుష్యం చేసేయకండి బాబు, చచ్చిపోతున్నాం అంటాడు. మీ ఊర్లో ఫ్యాక్టరీ, మా ఊర్లో ఫ్యాక్టరీ పెట్టుకుంటే నీకేం నష్టం అని మీరు చెప్పలేరు. ఇప్పుడు ఒప్పుకోడు, మీ ఊర్లో ఫ్యాక్టరీ పెట్టుకుంటే నేను మునుగుతున్నా అంటాడు. ఎందుకు? కామన్. అది ఆ కామన్నెస్ అండర్స్టాండ్ చేసుకున్నవాడు విజ్ఞుడు, అంటే శాస్త్రవేత్త వరకు వస్తాడు. అనుభవించేవాడు నిజంగా భగవతత్వం అయిపోతున్నాడు. అది భగవతత్వం. అది ప్రాణం అనేది, ప్రాణం లేనిదే జీవిలేదు. ఇవి రెండు కలుస్తాయి. ఈ రెండు తత్వాలు కలిసినప్పుడు అన్నమయ కోశంలో ప్రాణం పెట్టినప్పుడే జీవి బండికి తెలియదు. ఎందుకు ఇతరులు ఇతర జంతువులకి ఆత్మ లేదని ఉందని ఆర్గ్యూ చేస్తారని మీరు తీసుకుంటే, ఈ తర్వాత వచ్చే స్టేట్స్ మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఈ మూడు ఇతర జీవులకు సంబంధం లేదు. ఎందుకంటే మన మనస్సు అనేది నీకు మాత్రమే ఇచ్చాడు భగవంతుడు, మైండ్ మనకు మాత్రమే ఇచ్చాడు. పశుపక్షాదులకి అది ఇవ్వలేదు, ప్రాణం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, ఈ మూడు ఇవ్వలేదు. ఎందుకంటే ఆ మనస్సు అనేది భగవతత్వానికి ప్రతిరూపం. ఇక్కడ మైండ్ ఈస్, మన మైండ్ ఏదైతే ఉందో అది భగవతత్వంతో సమానం, అది సెంటర్ నుంచి వచ్చింది. ఆ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మనం సాధన చేయగలుగుతాం, లేకపోతే సాధన చేయలేము. భగవాన్ భగవంతుని చేరే ప్రశ్నే లేదు. ఆ మనస్సుగా తీసేస్తే దాన్ని ఉపయోగించుకునే మనం వెళ్ళాలి. ఆ కామన్నెస్ భగవంతునితో మనకు ఉంది కాబట్టి ఈ కామన్నెస్ అనేది నీకు వస్తుంది. ఇప్పుడు ఆయన డీ కాన్సన్ట్రేషన్ అనే పదం యూజ్ చేశాడు, ఈయన నాన్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ ఉపయోగించారని చెప్పుకోవడం అనేది, ఇది భావాలని మనం వ్యక్తీకరించడంలో ఉన్న తేడా. కానీ బేసిక్ పాయింట్ ఏమిటంటే కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు బుద్ధి మాత్రమే పనిచేస్తుంది. కాన్సన్ట్రేషన్ మానేసేసి భగవంతునికి ఈల్డ్ అయిన రోజు మన మనస్సును ఆయన మనస్సు ఒకటే కాబట్టి దాంతో లయమవుతూ ఉంటుంది. మన సిద్ధాంతంలో ప్రాణాహుతి చర్య వల్ల ప్రతి ఒక్కరు ఇక్కడ అనుభవించిన ఒక మాట ఏమిటంటే, ప్రాణాహుతి ద్వారా ఆ పర్టికులర్ మనో మనస్సును చూశారు, మనోమయ కోశాన్ని భగవంతుడితో లింక్ చేశారు కాబట్టి, ఈ మనస్సు ఆ మనస్సుతో కలిసింది కాబట్టి నిరంతరం దానిలో మూమెంట్ ఉంది కాబట్టి ఏమవుతుందనంటే, మన యొక్క ఇచ్ఛ లేకపోయినా ఆయన యొక్క అనుగ్రహం ఎప్పుడు కింద వస్తూనే ఉంది. అది వస్తుంది కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ఒక విధమైన నాన్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. అంటే కాన్సన్ట్రేషన్ బుద్ధి తన యొక్క డ్రామా తను చేస్తున్నా మనసుకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీకు కొద్ది అరగంట సేపు మీరు కానీ ప్రయత్నం చేసే సాధనలో తప్పకుండా కుదిరిపోతుంది. అందుకే ఒక గంట మెడిటేషన్ మనం పెట్టింది. నేను 10 నిమిషాలే చేస్తానంటే నీకు కుదరదు, ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఫీల్ చేసేది టైం పడుతుంది. నేను అరగంటే చేయగలుగుతున్నాను సార్ అంటే, అరగంట అనేది నీ క్లినిక్ చాలనకి చెప్పారు. నేను చేయలేకపోతున్నాను సార్, నేను అరగంటే చేస్తున్నానంటే నీ యొక్క ప్రయారిటీ అది, దాని గురించి మాట్లాడేవాళ్ళు లేడు. మరి ఏది కావాలని నిర్ణయించుకుంటే తర్వాత ఏం చేయాలని చెప్పొచ్చు. ఇంతకుముందు ఆయన మాట్లాడుతూ కమాండ్మెంట్ గురించి మాట్లాడుతూ అన్నాడు, మనం చేయలేనిది ఆయన ఏది చెప్పే అవకాశం లేదు కాబట్టి ఎక్కడైనా కానీ చేయగలిగిన పనులే మనం చెప్తారు, చేయలేని పనులు ఎవడు చెప్పడు. ఇది నా కమాండ్మెంట్ అయ్యా అని చెప్పినప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాలా. మేము చేయలేము అని అంటే చేయలేనిది ఆయన చెప్పలేడు కాబట్టి రెండు కంక్లూషన్స్ ఒకటి ఉంది, ఆయన బుద్ధి లేకుండానే చెప్పుండాలా, మన చేత కాకపోయినా మానేయాలి, రెండుట్లో ఒకటి. మొదటిది మనం ఒప్పుకోలేము కాబట్టి రెండోది ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇంటికి రావాల్సిన అవసరం లేదు కదా ఆయన దగ్గరికి, ఆయన బుద్ధి లేదనుకుంటే మనం రావాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో బుద్ధి ఉంది చెప్తున్నాడని మనం వచ్చాం, వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఇంప్లిమెంట్ చేయాలి కదా. దాంట్లో మనకు వీ కెనాట్ టేక్ ఎనీ ఎక్స్క్యూజెస్. కొద్ది సమయాల్లో మీకు అనిపించవచ్చు, సార్ నేను కూర్చోలేకపోతున్నాను అనుకోండి, ఇతరత్రా కూడా నువ్వు కూర్చోలేకపోతున్నావు కదా, నువ్వు ఎప్పుడు రెస్ట్లెస్గా ఉన్నావు, ఎక్కడ మాత్రం రెస్ట్లెస్గా ఉన్నావు, రెస్ట్లెస్ లేని సిచ్యువేషన్ ఎక్కడ చెప్పండి. ఆఫీస్లో ఉన్న రెస్ట్లెస్, ఇంట్లో ఉన్న రెస్ట్లెస్, ఎక్కడ కూర్చుని రెస్ట్లెస్, కూర్చోలేకనే పోతున్నావు. ఆ మాట వస్తే ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ అనుభవం చాలా రోజు లేదనుకోండి, మీకు కొంతమందికి ఉండొచ్చు, లేకపోతే మీ నా మాదిరి మీకు కూడా లేకపోయి ఉండొచ్చు. చాలా రోజుల ముందు ఈ సినిమాలు చూసే రోజుల్లో అక్కడ కూర్చోలేకపోయామండి, ఇంకా సాధన చేస్తూ కూర్చున్నప్పుడు కూర్చోలేము అక్కడ, మన అవస్థ బయటపడిపోవాలని. మరి డబ్బులు ఇచ్చాం కదా వాడికి, ఎట్ట పోయేది బయట. మనం ఒకరే భావం కదా, మనతో కూడా ఇద్దరు వస్తుంటారు, వాళ్ళకు కూడా ఇదే భావం ఉంటే పర్వాలేదు. ఇప్పుడు నాలాంటి అదృష్టం ఉంటుంది అనుకోండి, ఒక సినిమా పోయినాం, మంచి మంచి సినిమాని అనుకుని పోయినాం, చాలా రోజు 20 సంవత్సరాలు పోయింది, ఎవరు చెప్తే చాలా బాగుందని పోయినాం. ఇద్దరు కరెక్ట్గా 20 నిమిషాలు ఉంటాం, ఇంక బోధ అందాన్ని ఇద్దరు డిసైడ్ చేసి బయట వచ్చేసాం, అంటే డబ్బులు పోతే పోయిందని, అంటే ఆ మాత్రం వైరాగ్యం ఇప్పుడు డెవలప్ అయింది. లేకపోతే ఇచ్చాం కదా దాన్ని అనుభవించి కదా పోవాలా, లేకపోతే కష్టం, ఇష్టం కష్టం తినేయాలి, అది బాధపడాలి. ఎందుకంటారంటే మన క్లారిటీ మనతో కూడా సహాయం చేసేవాడు మనతో ఉన్నప్పుడు ఈజీగా జరిగిపోతుంది. లేకపోతే రెస్ట్లెస్ అంటే ఎప్పుడు రెస్ట్లెస్ కానీ చెప్పండి, అవంటున్నాం ఇక్కడ అట్లా కూర్చుంటాం విత్ అట్లీస్ట్ ఇక్కడ అష్యూరెన్స్ ఒకటి ఉంది మనకు, ఆయన అనుగ్రహం మనకు ఉంది కాబట్టి చెట్లకు అవుతామని. ఇక్కడ 30 నిమిషాల తర్వాత లేచిపోతే ఎట్లా, కొంతమంది అంటుంటారు కడాబట్టి ఇప్పుడు ఇప్పుడే నాకు అనిపించింది సార్, కాస్త కామ్గా అనిపించింది, అప్పుడు మీరు అయిపోయింది అన్నారు సార్ అంటే కరెక్టే, అది అది జరిగింది. ఎందుకంటే అంత టైం పట్టింది మనకు, ఫర్ ది ఇన్ఫ్లుయెన్స్. మనగా మెడిటేషన్ సరిగ్గా చేసి ఉంటే ఏడుపు ఉండేది కాదు, కానీ జనరల్ గా 1 అవర్ అని పెట్టుకున్నాం. కొద్దిగా పర్ హ్యాప్స్ ఇన్ సమ్ కేసెస్ ఇట్ హాస్ టు బి మోర్. ఆయన ఏమంటాడు, వద్దులే నాయన 1 అవర్ సరిపోతుంది, మేనేజ్ చేస్తారంటాడు ఆయన. ఆయన పెట్టిన నియమాలు దాన్ని ఉల్లంఘించే అధికారం మనకు లేవు. మనం ఉల్లంఘిస్తూ అదే ఆయన చెప్పిందే జరగాలనుకున్నప్పుడు జరగదు, ఎందుకంటే ఆయన చెప్పినట్టు మనం చేస్తేనే వస్తుంది. ఏ పాలలో అది ఏ వస్తువులు వేస్తేనే ఆ వంట వస్తుంది. నేను ఉప్పు ఎక్కువ వేస్తాను, నా దగ్గర ఎక్కువ ఉంది, నా దగ్గర ఉంది కాబట్టి దీన్ని వేసేస్తానంటే అది ఎట్ట వెళ్ళిపడుతుంది. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తానంటే ఆ వంటకం రాదు. వంటి ఉంది కాబట్టి వేస్తే అది ఏమవుతుంది, అదే వస్తుంది. మనకి సాధనలో మనకు ఎప్పుడు కూడా మనం ఎగ్జామ్షన్స్ అడుగుతుంటాం, ఎగ్జామ్షన్స్కి అవకాశం లేదు. సో నాన్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ స్టేజ్కి రావాలంటేనే కాస్త టైం పడుతుంది, ఎందుకంటే ఈ కాన్సన్ట్రేటెడ్ మైండ్ కదా, బుద్ధి బయట బయటే పోతూ ఉంటుంది కదా. ఇప్పుడు డిస్టర్బెన్స్ అని అంటాం మనం, ఇప్పుడు మాట్లాడుతుంటాం, ఇప్పుడు ఏకాగ్రత కాబట్టి చెడిపోయాం, బయట చేసే నాయిసెస్ మనకి పెద్దగా వినపడలేదు. ధ్యానం చేసేటప్పుడు అవి వినపడతాయి, అదే పనికి వినపడతాయి, ఇంకేం వినపడవు. ఎందుకు అవి మాత్రం వినపడతాయి అంటే నీ కాన్సన్ట్రేటెడ్గా ఇక్కడ ఏం లేదు, ఊరుకోమంటున్నాను నిన్ను. నువ్వు ఊరుకో, నువ్వు భగవతత్వం ఏది ఉంటే అది తెలుస్తుందిలే, ఊరుకో నువ్వు. డివైన్ లైట్ విత్ అవుట్ లూమినాసిటీ ఈల్డ్ టు హిమ్, డిపెండ్ అప్ ఆన్ మాస్టర్ అండ్ కీప్ క్వైట్ అని అంటున్నాం కదా. డిపెండ్ అప్ ఆన్ మాస్టర్ కాకపోయినా వి డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, జస్ట్ కీప్ క్వైట్ అంటున్నాం మనం. యూ డోంట్ వాంట్ అగ్రీ మాస్టర్ గాడ్, ఓకే డోంట్ బాదర్, మెడిటేట్ ఆన్ ద డివైన్ లైట్ అండ్ కీప్ క్వైట్. ఈ సిద్ధాంతంలో మనం చూసారా, ఆయన గాడ్ని ఎక్కడ తీసుకురాలి? మనం ఇంతగా మాట్లాడుతున్నాం భగవతత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆయన మెథడ్లో చూశారంటే థింక్ అబౌట్ ది డివైన్ లైటే. ఎందుకంటే భగవంతుడి గురించి మాట్లాడడం అనేది చాలా అర్థరహితం. ఆయన గురించి మాట్లాడే హక్కు మనకు ఎవరికి తెలియదు, ఆయన గురించి ఎవరికి ఏమి తెలియదు. ఆ మాటకు వస్తే కొంతమంది ఇంకా కూడా కొంత దూరం వెళ్ళి భగవంతుడికి పాపం ఆయనకి ఆయన ఎవరు తెలియదు అనుకుంటాడు. కరెక్టే, ఆయనకి ఆయన ఎవరు తెలియదు. శూన్య స్వరూపుడికి ఆయన మాత్రం ఎట్లా తెలుస్తుంది? ఆయన తెలిసి ఉందనుకోండి, అదో పెద్ద లిమిటేషన్. ఇది ఒప్పుకోదు, ఫిలాసఫీ ఒప్పుకోదు, మెటాఫిజిక్స్ ఒప్పుకోరు వాళ్ళు. కాంట్రడిక్షన్ టర్మ్స్ అంటాడు. అందుకే అది 1 or 2 అంటే 1.5 అన్నాడు ఇంకోడు. అల్టిమేట్గా మిగిలింది భగవంతుడు ప్రకృతి 2, అవి 2 1 1.5 అన్నాడు వాడు. ఇది కాదు అది కాదు బొమ్మ. వాడు ఇంకోటి అర్ధనారీశ్వరుడు అని చెప్పినాడు, చదివిపోయింది వాడు బాగానే ఉంది. వాడు చెప్పింది ఈ సగం బాడీ సగం ఇది అన్నాడు, ప్రకృతి సగం ఇది బాధ. ఇక్కడేమో లేదు లేదు వక్షస్థలంలో కూర్చున్నది అన్నారు వీళ్ళు. మొత్తం బయట పెట్టలేదు, ప్రకృతిని పురుషుని కలిపేశారు. ఆ మాత్రం జ్ఞానం ఉంది, అది 1 or 2 ఎట్ట చెప్పారు దానికి? ఇటువంటి ప్రశ్నలకి తావు వస్తుంది భగవంతు స్వరూపాన్ని గురించి మాట్లాడితే. మాట్లాడుకుంటే ఆయన అనుగ్రహం మాత్రం మనం తీసుకుని మన కార్యం మనం జరిపేసుకుని వెళ్ళిపోతాం. మనం మనకు కావాల్సింది ఏమిటి? ప్రాక్టికల్ అప్రోచ్ చూడండి. మనకేం కావాలి? ఆయన 1 అయితే కావాలి, 3 అయితే మనకేం కావాలి? మనకు కావాల్సింది మన పని కావాలి. హౌ టు లివ్ హ్యాపీ హియర్, హౌ టు బి హ్యాపీ హియర్, ఇంత క్వశ్చన్ మాది. వాట్ ఎవర్ హీఈస్ హీఈస్. దీని నేతి నేతి అని చెప్పి వేదాంతం చెప్పినా ఇదే చెప్పారు వాళ్ళు. ఎవరు ఏం చెప్పినా ఇది అల్టిమేట్గా ఆయన గురించి మాకు తెలియదు. ఇక్కడ అదే చెప్తున్నాం. అది చెప్పేసి ఊరుకుంటే మనకు ఆ ఇన్ఫ్లుయెన్స్ వస్తున్నది. ఎందుకు వస్తున్నది? ఆయన యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి వస్తుందని మన ఇక్కడ సిద్ధాంతం ఇంట్రడక్షన్ వల్ల దాని దట్ ఈస్ ది ఇంట్రడక్షన్. సో ప్రాక్టికల్ ఆస్పెక్ట్ గురించి కాన్సన్ట్రేషన్ అనేది, కాన్సన్ట్రేషన్ గురించి మనం పట్టించుకోవట్లేదు ఇక్కడ. కంట్రోల్ ఆఫ్ మైండ్ గురించి కూడా నువ్వు పట్టించుకోవట్లేదు. అందుకనే ఆయన పని అన్నాడు, ఆయన యూ లీవ్ దట్ టు మీ అన్నాడు. ఎందుకంటే ఈ కంట్రోల్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ మన వల్ల కాదు, వీ కెనాట్ కంట్రోల్ దిస్. తన వైపు దృష్టి తానే మరల్చుకోవాలి ఆయన. మన యొక్క విల్లింగ్నెస్ ఒకే మనది. విల్లింగ్నెస్ ఒకటి, ఊరుకోవడం 2. లేదు నేను థాట్స్ వస్తూనే ఉంటే నేను దాని గురించి ఆలోచిస్తానంటే అది కుదరదు. దానికి వెంట థాట్స్ వస్తాయి, కుదరకే కొద్ది రోజుల తర్వాత వస్తాయి. కాన్సన్ట్రేషన్ వైపు వెళ్తుంది, ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ అవుతూ ఉంటుంది మైండ్. మైండ్ ఒక నేత, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు నేర్పించారు అది ఎట కాన్సన్ట్రేట్ చేయాలని. ప్రతి ఒక్కరు నేర్పించారు మనకు అది తల్లిదండ్రుల నుంచి. మనకు బహు విధాలుగా మనం జ్ఞానం నేర్చుకున్నాం. అన్నిట్లో కూడా నీకు కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ఏకాగ్రత లేకపోతే ఏ పాఠము రాదు, ఏది నేర్చుకోలేదు. చదువు అంతా కూడా ఏకాగ్రత బంధమే. చదువుల్లోని మర్మం తెలుసుకోవాలంటే మాత్రం దీని పక్క రావాలి. చదువులు నేర్చుకోవడం సులభం, అన్ని చదువులకి బేస్ అయిన చదువుల్లో అనే మర్మము పోతరా ఎక్స్ప్రెస్ అది చేసుకోవాలంటే తిట్టుపక్క రావాలి. భగవంతుడికి ఈళ్ళు కావాలి. ఆ మాట పలికింది ప్రహ్లాదుడు. భక్తి గురించి పూర్తిగా ఉపాసన చేసినవాడు కాబట్టి వాడు చెప్పినాడు చిన్నప్పుడే మర్మం నేర్చుకున్నా అన్నాడు. ఈ చదువులంతా కూడా ఆయన యొక్క పనికి ఆయన చేతనే వినియోగించబడిన నేను నేర్చుకుంటున్నాను అనే జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో నీకు క్షేత్ర జ్ఞానం వచ్చింది. చేసేవాడు ఆయన, చేసేది నేను, ఇక్కడ చేయించుకుంటాడు ఆయన చేస్తాం. ఎక్కడ పోయి ఎటు వచ్చినా ఆత్మజ్ఞానం అనే దానిపైన వచ్చేసరికి భగవతత్వానికి ఈల్డ్ కావాల్సింది. ఈల్డ్ అయినప్పుడే నీకు వస్తుంది. దాన్ని గట్టిగా పలకకుండా దాన్ని చెప్పకుండా చెప్పిన ఘనత బాబూజీకి దక్కింది. ఇటు కాక అటు కాక డివైన్ లైట్ విత్ ల్యూమినాసిటీ అని చెప్పి ఒక పదం చెప్పేసేయడంతో భగవతత్వాన్ని అక్కడ ఇది చేసి డిఫైన్ చేసేసాడు. డిఫైన్ చేసి దానికి ఈల్డ్ కా అంటాడు, దాన్ని ఒప్పుకో అంటాడు. అవి అర్థం కావట్లేదంటే అర్థమైతే భగవంతుడు ఎందుకు అవుతాడు? నీకు అర్థం కాదు, తెలియదు దాని గురించి. ఆ డివైన్ లైట్ వితౌట్ ల్యూమినాసిటీ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. ఆ ఐడియా కానీ పూర్తిగా కానీ మీకు అర్థమైతే యాక్చువల్లీ యూఆర్ సరెండరింగ్ టు దట్ థాట్. దట్ ఈస్ గాడ్, దట్ ఈస్ మాస్టర్. వెన్ ఐ సే ది వర్డ్ మాస్టర్ వీ రెఫర్ ఓన్లీ టు దట్. వెన్ వీ టాక్ అబౌట్ ది కాన్షియస్నెస్ ఆఫ్ శ్రీ రామచంద్ర దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ టు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఒక భావం మనకి ఇచ్చాడు. ఎంత పవర్ఫుల్ భావం అంటే మనకు అంత ఈజీగా అర్థం కూడా కావట్లేదు చాలా మందికి అది. ఎందుకంటే మనకు తెలిసిన జ్ఞానం అంతా కూడా వేరేగానే ఉంది. జ్ఞాన జనితాలి అంతే కదా అన్ని. అది పరతత్వాన్ని వైపు తీసుకెళ్ళదు. అందుకనే అటువంటి మెడిటేషన్స్ మీకు ఫిలాసఫీస్ వస్తాయి, రియలైజేషన్స్ రావు, ఫిలాసఫీలు వస్తాయి. పలు వేదాంతాలు మనం సృష్టించవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చింది భగవంతుడినే ఆయన ఇచ్చేసేసేసి భగవతత్వం అనే దాని భావానికి పూర్తిగా సరిపడే ఒక భావాన్ని మనకి ఇచ్చేసేసేసి దీనిపైన మనసు లగ్నం చేయండి అంటాడు, ధ్యానం చేయండి అంటాడు. ఇమీడియట్ గా చెప్తాడు చాలా థాట్స్ వస్తే పట్టించుకోవద్దు అంటాడు. ఎందుకు పట్టించుకోవద్దు అని ఇంతకుముందు నేను చెప్పాను ఈ కారణాల వల్ల. అన్ఇన్వైటెడ్ గెస్ట్ గా ట్రీట్ చేయమంటాడు. అన్ఇన్వైటెడ్ గెస్ట్ అంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకుందంటే మన ఇంటికి పిలిచేది కాదు, పోయేవాడితో మనం చెప్పి భాష ఇది. లేచి వాడికి మర్యాదగా అదే పని చేస్తూ కూర్చోండి, పోయేవాడిని పోనీ అని. ఇటువంటి ఆస్పిషియస్ ఒకేషన్ లో నేను నెక్స్ట్ సెంటెన్స్ ఏదైతే చెప్తున్నానో అది మంచిది కాకపోవచ్చు, కానీ నా యొక్క పని జరగాలంటే మాత్రం ఆ థాట్ మీకు చెప్పాలి. ఎవరింట్లైనా కానీ ఒక అసందర్భం అయితే అనుకోండి, పోయేటప్పుడు ఎవడు ఏం చెప్పడు వీడు వాడిని అడగడపమని. మనం ఎప్పుడైతే మన శూన్యాన్ని కోరుకుంటున్నామో, మన లయను కోరుకుంటున్నామో, మనం కోరుకునేది అటువంటి వ్యవస్థే. అక్కడ పోయేటప్పుడు ఆయన అడిగే ప్రశ్న ఉండదు, వాడు చెప్పిపోయే ప్రశ్న ఉండదు, మనం వాడి వీడ్కొలిచ్చే ప్రశ్న ఉండదు. ఇది మన సాంప్రదాయబద్ధమైన మాట నేను చెప్పేది. అసందర్భమే ఈరోజు, కానీ ఈ వేదాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది చెప్పవలసి వచ్చింది. మనం కోరుకునేది ఏమిటి? మన యొక్క లయం దేనిలో? భగవంతునిలో. ఎందుకు? ఇక్కడ బాగా పనిచేసేదానికి అక్కడికి వెళ్ళిపోవడానికి కాదు. మనకు పరతత్వంలో లీనం ఎందుకు కావాలి? ఇక్కడ బాగా పనిచేద్దామని. బైషుడ్ ఐ బి డిపెండెంట్ అపాన్ గాడ్ సో దట్ ఐ కెన్ వర్క్ బెటర్? ఇదేమిటి మీరు చెప్పేది అనొచ్చు. నిజంగా మీరు కష్టపడి పనిచేయాలనుకున్నప్పుడు నీ స్వార్థం ఉంటే నువ్వు కష్టపడి పనిచేయలేవు. నీ యొక్క పూర్తి ఎఫర్ట్ ఉండదు. మాతృప్రేమలో ఉన్నటువంటి ఎఫిషియన్సీ ఇంకెక్కడా కూడా కనపట్టలేదు మనకు. ఎందుకు? అక్కడ స్వార్థం లేదు కాబట్టి అది పర్ఫెక్ట్. మనం చేసేది స్వార్థం కాబట్టి ఇంపర్ఫెక్ట్. ఇంపర్ఫెక్షన్ ఈజ్ మెయిన్లీ బికాస్ సెల్ఫిష్నెస్ మనకు. సో దాన్ని కానీ మీరు టోటల్ గా సరెండర్ చేయగలిగితే భగవంతుడికి, నీ స్వార్థం కానీ పూర్తిగా సరళ చేయగలిగిన రోజు ఈ ప్రాబ్లం ఉండదు. ఆయన స్వార్థజనితమైన భావాలే స్వార్థం అనేది కానీ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటే అహంకారంలోని స్వార్థమే మీకు లోభమోహాలకి బేస్. అందుకనే బాబుజీ ఏమంటాడు, ఈ మూడు కూడా నీ యొక్క క్రియేషన్ అయినా నాది కాదు, గాడ్ క్రియేషన్ రెండే, కామక్రోధాలు రెండే ఆయన క్రియేట్ చేసే, మహాలోభ అహంకారాలు నీ క్రియేషన్, అది నువ్వు వదిలించుకో, అది నువ్వు వదిలించుకుంటే ఈ రెండు నేను చూసుకుంటానంటాడు. ఆ రెండు చూసుకునేటప్పుడు కూడా తనే చేస్తాడా అని అంటే, లేదు లేదు నువ్వు కూడా చేయాలంట, కొంత నాతో పార్టిసిపేట్ చేయాలంటాడు. చెప్పేటప్పుడు ఏ అండ్ బి పాయింట్స్ అని లొకేట్ చేసి ఈ పాయింట్స్ పైన మెడిటేట్ చేయండి అంటాడు. దీనివల్ల వచ్చే లాభం ఏమిటి అనే ప్రశ్న కానీ మీరు వేసుకుంటే, లాభం ఏమిటి అంటే ఈ రెండు కంట్రోల్ అవుతాయి, బేసిక్ ఇన్స్టింక్ట్స్ కంట్రోల్ అవుతాయి. దీనిలో ఆయన ఒక చేసే పని మనకు అంతగా అర్థం కానిది ఇంకోటి ఉంది, ఎఫికసీ ఆఫ్ రాజయోగ వాళ్ళు మెన్షన్ చేస్తారు. సాధారణంగా మన భావాలన్నీ కూడా క్షుద్రమైనవి, క్షుద్రమైనవి అంటే మన ఉద్దేశంలో కామక్రోధాలను మానవ మనసుతో తిరిపేసింది. కామక్రోధాలు బై దెమ్సెల్స్ బ్యాడ్ కాదు, అవి రెండు తీసేసేస్తే ఈ మేనిఫెస్టేషనే లేదు, మీరు భగవత్ కైంకర్యం చేయలేరు. భగవత్ కైంకర్యం అంటే ఏమిటి, ఏ సృష్టి అయితే ఆయన పెట్టాడో ఆ సృష్టిని కంటిన్యూ చేయడం నీ డ్యూటీ. ఇది చేయని రోజు, కంటిన్యూటీ లేని రోజు నరకాలకు పోతా పోనాడు. దానివల్ల వచ్చిన వేద ఫిలాసఫీలన్నీ నీ పుత్ర కామేష్టలు, అది వేరే సబ్జెక్ట్. లేకపోతే నేను బాగుపడే, నువ్వు బాగుపడేది కాదు, ఆయన ఒక పని కంటిన్యూ కాదు కాబట్టి అది జరగాలి, అది అందువల్ల అది పాపం. అది నీకు మోక్షం రాకపోతే వచ్చే నష్టమే వచ్చింది, ఇక్కడ ఏం లేదు. ఆయన పని కంటిన్యూ కాకపోతే అది పాపం. అందువల్ల మనకు ఈ రెండు మాత్రం తప్పకుండా నీతో ఉంటాయి, నువ్వు పుట్టింది, ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ ది స్పీషీస్ ఉండాలి, నా యొక్క క్రియేషన్ జరుగుతూ ఉండాలని ఆయన వాంఛ కాబట్టి, ఆయన కోరిక కాబట్టి దానిపైన మనం మాట్లాడలేము. ఆయన కోరిక అని చెప్పగలుగుతామని అంటే కోరిక ఏం కనబడదు. ఎందుకు మరి శిష్యత చేస్తాడేమంటే చచ్చిపోతాడేమో భయపడ్డాడేమో అనుకున్నాడు ఆయన. అదే బాబు చెప్పే మాట, ఎందుకు ఈ సృష్టి అని ప్రశ్న వేస్తే, లేకపోతే చచ్చిపోతాడేమో భగవంతుడు అందుకని పెట్టాడు. దానికి పెద్ద ఫిలాసఫీ చెప్తాడు, ఒక చోట్ల ఆయాసీలు ఉంటే ఆ ఆయాసీడ్ బాటలో పెట్టి మూసేసేస్తే అది దానికి వాల్యూ వెళ్ళిపోతుంది, అందుకని అది బయటపడాలి. అట్లాగే భగవంతుడు కూడా బయటపడ్డాడు. మన వ్యావహారిక భాషలో చెప్పినట్టు నేనే అంటాను, ఆయన చచ్చిపోతాడని భయపడి బయటపడ్డాడు, కరెక్టే. అది ఎందుకు బయటపడ్డాడంటే ఆయనకే తెలియదు, నాకేం తెలుసు, మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది. ఇందుకని పోయినా చెప్పండి, నీ చేసే పని అంటే చేసేసి వెళ్ళిపోతే అయిపోలే, ఆయన పని చేసేసేసి మనం మేము ఎదురు చేస్తామంటే మన పని అయిపోయింది, ఇవెందుకు పంపిస్తామని అడగడం ఎందుకు అయిందేమో, మన ఛాయిస్ ఏమి లేదు. సో ఆ కంట్రోల్ ఆఫ్ దిస్ బేసిక్ అంటే ఏదైతే అబరేషన్స్ మనం ఏదైతే స్వార్థకతో మోహలోభాలతో దాన్ని మార్చాం, బేసిక్ టెండెన్సీ అది ఎనర్జీని తీసుకుని ఈ మూడు యాడ్ చేసి మన యొక్క క్రియేషన్ చాలా చేసాం. ఐ విల్ ఇంప్రూవ్ అన్ హిస్ క్రియేషన్ అని వీ హావ్ ఇంప్రూవ్డ్, అది మానేస్తే సార్ అంటాడు. నీ యొక్క క్రియేషన్ ఆపుకో, యూ యీల్డ్ దెన్ యూ విల్ హావ్ ది ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ అని. నీ థాట్స్ ఇప్పుడు కంట్రోల్కి వస్తాయి అంటే అప్పటికి కానీ కాదు, నీ థాట్స్ అన్నీ కూడా ఇవే, ఈ ఐదు సబ్జెక్టుల గురించే నీకు వస్తాయి, ఇంకేమి రావు. కామక్రోధ లోభమోహ అహంకారాలకి పరిమితం ఏమిటి నీ థాట్స్, దీన్ని దాటి ఎక్కడ పోదు. నీకు ఏ థాట్ వచ్చినా దీనిలో ఒక దాంట్లో వేసేసుకోవాల్సిందే, మా వన్ ఆఫ్ దీస్ కేటగిరీస్. దీన్ని సబ్ కేటగిరీస్ మీరు చేసుకునేటంటే మీ విశ్లేషణ కెపాసిటీ అది, మీ డైరీలో మీరు రాసుకోవాల్సింది, ఇది అది కావచ్చు ఇది కావచ్చు అని రాసుకోవచ్చు, తప్పు లేదు. బేసిక్ కేటగిరీస్ ఇవి, దీనిలో తేడా ఎక్కడ లేదు, ప్రతి ఒక్కరూ ఒప్పుకున్నారు. దీనిపైన కంట్రోల్ చేసేదానికి వచ్చేసరికి, కంట్రోల్ ఆఫ్ మైండ్ వచ్చేసరికి, ట్రెడిషన్లో వాళ్ళు ఏం చెప్పలేక పస్తు ఉంటానైనా అది తప్పితే గతి లేదు. ఇప్పుడు కోవిడ్ కింద వీడికి పస్తు పెట్టే సరిపోతుంది, అది ఆవుకైనా అదే రూలే, మనకైనా అదే రూలే, రూల్ ఒకటే. దాన్ని ఉపవాసం అనే పేరు అనుకోండి, దీక్ష ఉపవాసం ఇట్లాంటి పదాలు చాలా ఉన్నాయి దీని అట్లా. దాని గురించి మాట్లాడడం అంత మంచిది కూడా కాదు, మనకి ఎందుకంటే మనం చేసేది లేదు, అది మనకి ఎందుకు వచ్చిన కూడా మనం చేయగలిగిన మనం మాట్లాడదాం. ఇప్పుడు ఆ ఏఎన్బి పైన తీసుకురావడం ఏమంటాడంటే, దాని మెడిటేషన్ ఏమన్నాడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా అన్నదమ్ములు, వాళ్ళందరిలో కూడా భగవంతుని వల్ల ప్రేమ పెంపొంది నాతో సహా. దీనిలో ఏమిటి, ఇంతకుముందు ఇంటర్డిపెండెన్సీ గురించి చెప్పాను మీకు, మనం వీఆర్ ఆల్ టుగెదర్ అని. ఈ ప్రాణాన్ని మన అందరికీ కామనే, ఆ మాత్రం జ్ఞానం ఉన్నా మన సహోదరమైన జ్ఞానం మనకు వస్తుంది. లేదు ఈయన చెప్పినట్టు పరతత్వం నుంచి మనం అందరూ వచ్చామని చెప్పేసేసి ఒక జ్ఞానం నీకు అనుభవవైద్యమైన అనుకోండి, అప్పుడైనా వస్తుంది. ఈ రెండిట్లో ఉన్నప్పుడు ఏమైతే మీరు మీ యొక్క ఈ గ్లాస్ జీవి మాట అన్నమయ్య కోసం నుంచి దాటి ప్రాణమయానికి వెళ్ళి ఇతరులని నిజంగానే సహోదరులుగా అనుకోగలుగుతారు. లేని పక్షంలో ఏమన్నా బాగున్నావా అనేది అంతే ప్రశ్న. అది దానికి ఉన్న తెలంగాణలో దానికి ఉన్న వ్యాఖ్యలు మీరే అండర్స్టాండ్ చేసుకున్నారు. ఏమన్నా బాగున్నావు ఇన్వర్టర్ కమర్షియల్ పెట్టేసేస్తే అది ఏదైనా మీనింగ్ అవసరానికి, అది మన సోదర ప్రేమ కింద అయిపోతుంది. అట్లా కాకుండా నిజంగా మీపైన కన్సర్న్ ఉందనుకోండి, మనం అప్పుడు ప్రే చేస్తాం, నిజంగానే ప్రే చేస్తాం. ఆ ప్రేయర్కి విలువ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న యజ్ఞాల్లో అన్నింటిలో చాలా ఉత్తమమైన యజ్ఞం ఇది. ఇక్కడ ఏమిటంటే మీ యొక్క థాట్ ఫోర్స్ని మీ కొరకే కాక ఇతరుల కొరకు వినియోగించబడుతున్నది. ఇక్కడ ఇక్కడికి క్రియ ఒకటి ఉంది కదా, అందరూ కూడా నాన్నదమ్ములే, అప్పచెల్లెళ్ళే వాళ్ళందరూ కూడా భగవంతుని ఎడల పెంపొందించుకుంటున్నారు. దాంట్లో నేను కూడా ఉన్నాననే భావంలో నేను కూడా ఉన్నది ఉన్నా కానీ ఇక్కడ జరిగింది ఏమిటి అంటే నీకు యజ్ఞం జరుగుతున్నది, నీ థాట్ని నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు. నీ గురించి మాత్రమే కాక ఇతరుల గురించి కూడా దాన్ని వినియోగిస్తున్నావు, దాన్నే కదా యజ్ఞం అంటూ ఈ థాట్ని మనం ఇతరులకు కూడా పంచుతున్నాం. దీనివల్ల మనకు విశ్వప్రేమ విశ్వ సోదర భావం అనేది పాసిబిలిటీ. ఇంతవరకు మాటలుగా ఉన్న విషయం ఇప్పుడు చేతలవుతున్నది. నీ స్వానుభవంలో ఎట్ట వస్తుందంటే నీకు ఈ యొక్క కామ్నెస్ వస్తుంది, డెవలప్ వస్తుంది, కామోద్రేకములు క్రోధము ఇవన్నీ కూడా తగ్గుతాయి. తగ్గినదా లేదా అన్న దానిపైన వచ్చిన ప్రశ్న వచ్చినప్పుడు నాకు కాస్తంత ధైర్యం ఉంది, నేను చెప్పగలుగుతాను ఎస్ కొద్ది కొద్దిగా అంచెలంచెలుగా ఈ స్టేజ్కి మనం రావడం జరిగింది. ప్రతి ఒక్కడికి వయసు అయిపోతే విద్దనారి ప్రతివ్రత గస దానికే ఉంది, కరెక్టే. వయసు అయిపోయింది కాబట్టి నీకు ఈ థాట్ వచ్చింది అన్నాడు కాదు, వయసులో ఉండగానే ఈ థాట్ వచ్చింది, అది నేను ధైర్యంగా మీకు చెప్పగలుగుతాను. వచ్చింది ఎంతవరకు వచ్చింది, అన్హిలేషన్ దాకా వచ్చిందా, పూర్తిగా వదిలించుకున్నావా అనే ప్రశ్న మీరు వేస్తే అట్లా మా మాస్టర్ గారు చెప్పలేదు, కంట్రోల్ ఆఫ్ మైండ్ అన్నాడు, బ్యాలెన్స్ స్టేట్కి రా అన్నాడు, అది వచ్చింది అంటారు. పశుతుల్యంగా ఈ యొక్క కామక్రోధ ప్రకోపాలు లేకుండా మానవ సహజంగా వచ్చింది, మన లెవెల్కి తగినట్టు మనకు వచ్చిందని మనం చెప్తాము. కానీ దాన్ని పూర్తిగా తీసేయమని ఎక్కడా చెప్పలేదు, చెబితే భగవత్ కార్యం జరగదు. అందరూ ఆదిశంకరుల మాదిరి సన్యాసం తీసేసుకుంటే 5వ సంవత్సరం అప్పుడే ఆగిపోయి ఉంటుంది సృష్టి, ఇంతలాగా వచ్చే ప్రశ్నే లేదు. వాళ్ళు భగవత్ చేత పంపబడిన విపరీతమైన ఒక జన్మలవి, నాట్ ఆర్డినరీ. విపరీతమైన ఎందుకంటే నాట్ ఆర్డినరీ, వాళ్లతో మనకు కంపారిజన్ చెల్లదు. అట్లాగే బాబోజీతో కూడా మనం కంపారిజన్ చేసుకుంటామంటే చెల్లదు, ఎందుకంటే ఒక స్టేజ్ దాకా వచ్చి టోటల్ నిర్గుణ బ్రహ్మానుభవం అయిన తర్వాత టోటల్ గా నిల్ అయిపోయిన తర్వాత ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ తనలో వచ్చి కలిసినాయని చెప్పేసేసేసి తను చెప్పక తన గురువు గారు తనకి చెప్పినట్లుగా రాసుకున్నాడు ఆయన. మీరు చూడండి దాంట్లో ఆయన గురుగారు చెప్పారట, ఇవన్నీ నేను గడిచిపోయినాను, ఈయనకేమి తెలుసు నాకేం తెలియదు నువ్వేం చేస్తే అది అన్నాడు. నాకు తెలియదు మా గురువు గారు ఎంత అన్నాడు. అటువంటి ఒక స్థితికి నిగేషన్ స్థితికి తీసుకురావడం అనేది అందరికీ కాకపోవచ్చు. ఆ మాట మా గురుగారు చెప్పట్లే, మీ గురుగారు చెప్పట్లే, మీకు మీకు అందరికీ నాకు ఒకే గురువే, నేనేం చెప్పుకోవట్లేదు, నాకు కాస్తంత స్వార్థమే ఉంది. లేదు లేని దాన్ని మనం ఉన్నలేము ఉన్న లేనలేము రెండు ఒకటే ఉన్న పొజిషన్ అది. దీంట్లో ఆయన ఏం చెప్తాడంటే నాకంటే కూడా నువ్వు ముందు పోతావేమో, ట్రై చేయి, నేను నీలాగే వచ్చాను. ఇప్పుడు ఈ రోజుకి అవసరమైన ఒక భావం చెప్పవలసి వచ్చింది, డైగ్రెషన్ అనుకోండి బట్ చెప్తున్నా. బాబూజీ గారి జన్మం చూసారా, మన మాదిరి జన్మే, జన్మత సాధకుడు. కానీ ఈరోజు ఆయన గురుగారు స్మరించుకుంటూ మనం ఉన్నాం చూసారా, ఆయన కారణ జన్ముడు. ఎట్లా నేను చెప్తే సరిపోయిందా, నేను చెప్పగలిగిన లాజిక్ ఒకటే, వాళ్ళ తల్లిదండ్రులకి సంతానం లేకపోతే ఇంకొకరిని దత్తత కూడా తీసుకున్న తర్వాత ఒకరోజు ఒక పెద్ద మనిషి వాళ్ళ ఇంటికి వచ్చి అవధూతు వచ్చి నాకు కాస్త భోజనం పెట్టండి అంటే భోజనం పెడితే, భోజనం చేసిన తర్వాత నాకు 2 చేపలు ఇవ్వరా అని అడుగుతాడు. లాలాజీ గారి తల్లి గారు వైష్ణవులు, వైష్ణవులు ఇవి తినరు. ఏం చేయాలనుకొని ఆవిడ యొక్క సర్వెంట్ మైండ్ అడిగితే అక్కడ ఉంది, నేను తీసుకొస్తాను, ఇంకో కిచెన్లో ఉంది, తను తీసుకువస్తానని చెప్పేసి తీసుకువచ్చి అవి సర్వ్ చేస్తే దాన్ని తీసుకుని సంతృప్తుడై, ఏమిటి మీ యొక్క యజమాని రాళ్ళకి ఏమిటి బాధ అనేది అడిగితే, ఆ ప్రశ్న ఆవిడని అడుగుతారు, మేమిటమా నీ బాధ అని అడిగితే ఆవిడ చెప్పదు, అంత సాత్వికురాలు కాబట్టి చెప్పలేదు. చెప్పకపోయినా వాళ్ళ సర్వెంట్ మీద చెప్తుంది, వాళ్ళ పిల్లలకే బాధ ఉంది, అట్లాగా అనేసి ఆకాశంపై చూస్తాడనమాట. కూతురు కొంత సమయం తర్వాత చాలా సంతుష్టుడై మహాసంతోషంతో ఒకటి రెండు ఒకటి రెండు అని అవధూత గారు వెళ్ళిపోయినారు. అది యాన్సర్ అయిపోయింది. ఆ ఒకటి రెండు రెండు మహాత్ములుగా ఆయన వాళ్ళకి పుట్టడం జరిగింది. మొదటి ఆయన మన లాలాది, రెండు ఆయన ఆయన యొక్క తమ్ముడు రఘుబీర్ తయారు. ఎందుకంటున్నానంటే ఇటువంటి వ్యక్తులు ఉంటారు చూసారా, వీళ్ళు సుమారు గారు అనవసరంగా వచ్చారు, యాక్సిడెంటల్ బాలన్స్ కాదు, కారణ జన్మలు. యాక్సిడెంటల్ పట్టేది మన అందరి కేటగిరీ, మనం ఎందుకు పుట్టామంటే యాక్సిడెంట్, వాళ్ళు ఎందుకు పుట్టారంటే కారణ జన్మలు. మహాత్ములు ఎప్పుడూ కారణ జన్మలే. ఆయన వచ్చిన మనిషి కూడా ఎట్ట వచ్చాడు, 5వ సంవత్సరం 6వ సంవత్సరం ఏదో ఆడుకుంటుండగా ఉన్నటువంటి ఆయన బొంగరాలు ఆడుతుంటే అది తిరగడం చూసేట, చూసేసి వర్లింగ్ మోషన్ ఇది బిగినింగ్ ఉంది చూసారు, అది జ్ఞాపకం వచ్చింది ఆయనకి. అండ్ ఈ వెంట స్ట్రైట్ ఇన్ టు స్పిరిచువల్ లైఫ్. అప్పటి నుంచి అదే పనిగా చేస్తూ తర్వాత గృహస్థ ధర్మాన్ని తీసుకొని తన ఒకరి చేతనే ఈ పని కాదు కాబట్టి తనకు ఒక శిష్యుడిని పట్టుకొని, ఈయనకి ఆయన తెలియకపోయినప్పటి నుంచి కూడా ఇతనిపైనే పనిచేసి తన దగ్గరకు రప్పించుకొని ఆయన ఒక పర్ఫెక్షన్ స్టేజ్ తీసుకువచ్చి తను తన శరీరాన్ని చాలించి వెళ్లిపోయిన తర్వాత కంటిన్యూ చేసి పూర్తిగా ఒక నిల్ స్టేట్కి తీసుకువచ్చి, నథింగ్నెస్ స్టేట్కి తీసుకువచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రకృతి అటువంటి ఒక సుందర దృశ్యం చూసిందో, ఒక మనస్సు ఏ మాత్రం అటాచ్మెంట్ లేకుండా ఎప్పుడు నథింగ్నెస్ లో ఉండే ఒక మనస్సును చూడడం తోటి అందరూ దాని లోపల వచ్చేసారని చెప్పేసి బాబుజీ గారి యొక్క స్పెషల్ పర్సనాలిటీ దగ్గర మాట్లాడుతుంటాం. అది ఆయన రాసిన కథ, మనకు అర్థమైన కథ, అర్థం కానీ ఇంకెన్నో. ఎందుకంటున్నానంటే ఈ యొక్క మన యొక్క సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు నిల్నెస్ రావాలి, పర్ఫెక్షన్ అంటే అది. ఆ స్టేజ్కి మనం రావాలంటే కాదు, దానికి ఈయన చేశాడు ప్రాక్టికల్ గా అటువంటి నిల్ థాట్ ముందే చేశాడు. ఇది నిల్ థాట్, ఇది డివైన్ లైట్ వితౌట్ లుమినాసిటీ అనేది నిల్ థాట్, దట్ నో థాట్. ఏ దారి పెడతావు దానిలో, ఏ థాట్ దానికి నప్పదు, మనకు తెలిసిన ఏ ఐడియా కూడా తప్పదు. అక్కడ ఊరుకొని కూర్చొని సరెండరే, నాకు అర్థం కావట్లేదు నీవు ఏం చెప్తే అది చెప్పి ఊరుకోవడమే, ఊరుకోము కాబట్టి మన యొక్క బాధ, మనకి థాట్స్ అన్ని ఇట్లా వస్తాయి. థాట్స్ అనేవి మనం హౌసింగ్ అవుతుంది, దీని ఏ అండ్ బి పైన ఉన్నవి, ఈ పాయింట్స్ని లొకేట్ చేయడం బాబుజీ గారి అనాలిసిస్ ఇస్ ఎ బ్రిలియంట్ అనాలిసిస్. ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంతవరకు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, హ్యావ్ యూ కమ్ టు ద స్టేట్ ఆఫ్ నథింగ్ నెస్ అంటే షూర్లీ నాట్. ఆర్ యూ నీరింగ్ దట్ ప్లేస్? ఎస్, నీరింగ్ దట్ ప్లేస్. ఎట తెలుస్తుంది? ఈ బరువు లేదు కాబట్టి. ఈ తేలికతనం అనేది నీకు అనుభవంలోకి వస్తుందంటే మొదటి రోజు నుంచి అందరికీ అనుభవిస్తుంది. మొదటి రోజు నుంచి కూడా యూఆర్ గెటింగ్ సమ్ రిలీఫ్, ఎంతో కొంత భావాలు బయటపోతున్నాయి, ఎంతో కొంత తేలికతనం మనకు వస్తున్నాయి. కానీ అది బాహ్యేంద్రియాలతో కానీ దానికి సంబంధించిన జ్ఞానంతో కానీ అనుగుణంగా లేదు కాబట్టి దీనిపైన నపరమకం, నాకేం అనిపించట్లేదని అంటాడు. అనిపించింది కదా తేలికైతే. అందుకని ఏమంటాడు, మెడిటేషన్ అప్పుడు ఉన్న భావాల గురించి పట్టించుకోవద్దు, మెడిటేషన్ అయిన తర్వాత నీకు ఎట్లా ఉంటుంది చెప్పు అంటాడు. ఓ 2 నిమిషాలు ధ్యానంలోనే కూర్చో, మెడిటేషన్ అయిపోయిన తర్వాత 5 నిమిషాలు కూర్చో ఆలోచించు అంటాడు. మనకు అంత లోపల మనకు అర్జెన్సీ, 1000 రకాల అర్జెన్సీలు. అర్జెన్సీలకు అగైన్ మీరు చూడండి దానికి ఎటువంటి రకాలు ఉన్నాయంటే మనకి ఇవే, ఈ 5లేనే, ఇంకేముండవు. ఎటు పోయి ఎటు వచ్చిన ఆ థాట్స్ అన్ని కూడా మన యాక్షన్స్ అన్ని కూడా ఈ 5కి సంబంధించినవి. సో ఈ యొక్క కంట్రోల్ ఆఫ్ మైండ్ మనకు రావడం డెవలప్ అయింది అనుకోండి, ఎప్పుడైతే ఈల్డింగ్ అయినావో అప్పుడు మనకి ఈజీగా లేచిపో. సార్ మీరు ఈ రోజు కూర్చుంటున్నారు, మీరు ముందు నుంచి కూర్చున్నారా? ముందు నుంచి కూర్చుంటే నేను ఎందుకు మాట నీతో పడవ కారణ జన్ముడు ఉండాలి. మీ మాదిరే నేను ఉన్నాను, నా మాదిరే మీరు ఉన్నారు కాబట్టి మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. బోధయంతి పరస్పరం అనేది ఎందుకు వస్తుంది? బిట్వీన్ అమంగ్ ఈక్వల్సే కదా, అమంగ్ బ్రదర్సే కదా. నాకు తెలిసి మీకు చెప్పాలి, మీకు తెలిసి నాకు చెప్పాలంటాం, ఎందుకంటున్నాం? వీఆర్ ఈక్వల్స్ కాబట్టి. సపోజ్ ఐ టేక్ సుపీరియర్ స్టేటస్, మీకు ఒప్పుకుంటానా? నువ్వు నాకు చెప్పేది ఏమంటాయి అంటాను. మొదట్లో వాళ్ళకు ఉండేది కాదు. ఆ మాట ఒకసారి క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ పెరిగిపోయి ఇవాళ రోజుల్లో అంటే మొదటి నుంచి కానీ ఎవరైనా కానీ ఇక్కడ అభ్యాస సోదరులు నాతో కూడా ముందుండి లేకపోతే 60లో కానీ 70లో కానీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పగలుగుతారు. ఆ రోజుల్లో మెడిటేషన్ 5 డేస్ కోర్స్, 5 సిట్టింగ్స్ కదండి, 5 1 అవర్స్ కదా, 5 1 అవర్స్ ఈ సిట్. ఈరోజు మార్నింగ్ ఉన్నారు కూర్చుంటాం, సాయంకాలం కూర్చుంటాం, నెక్స్ట్ డే మార్నింగ్ కూర్చుంటాం, రేపు సాయంకాలం కూర్చుంటాం, తర్వాత 5th డే 5 1 అవర్స్. మొదటి ఒక రోజు ఏమో బాడీ ఇంకా కుదరదు అనమాట, మాకు సర్దుకోదు బాడీ. రెండోది మాత్రం చాలా బాగానే ఉంటుంది. మూడోది బసంత్ కాబట్టి బికాస్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది మాస్టర్ రాజాజీ మహారాజ్ ఎవ్రీబడి యూస్ టు గెట్ మోర్ ఆర్ లెస్ ఒక స్టేట్ ఆఫ్ అబ్జర్వేషన్. అంతే, వీళ్ళు ఎప్పుడు డిక్లేర్ చేస్తారా సెలబ్రేషన్ అని నెక్స్ట్ క్లోజ్ అని, ఎందుకంటే మన ఇంటికి వెళ్ళిపోవచ్చు మన బాధ. ఇది ఇక్కడ ఇది ఎక్కడ బాధ, 4th సిట్టింగ్ వచ్చేసరికి కూర్చోదు బాడీ, లేచిపోదాం అనిపిస్తుంది. అంత బాధ ఉండేది అప్పుడు రోజుల్లో. ఇప్పుడు లేదు, క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్మిషన్ హెస్ బికమ్ సుపీరియర్. మేబీ హీ మస్ట్ హావ్ అండర్స్టుడ్ అవర్ ఇన్కెపాసిటీ. ఐ డు నాట్ నో. మన క్వాలిటీ పెరిగి మనకి ఎంతకు వచ్చిందంటే ఈ రోజు పొజిషన్ వీఆర్ కంఫర్టబుల్. నా తెలిసినంత వరకు ముందు మాదిరి లేదు నాకు. ఐ సీ ది డిఫరెన్స్. మేబీ ఇట్ మే యూ మై సేవ్ మీ గ్రోత్ అని మీరు చెప్పొచ్చు. అంతగా నేను గొప్పతనాన్ని ఆపాదించుకోను కాబట్టి, అందరూ ఒకటే కాబట్టి నాకు కనబడలేదు. జనరల్గా అడుగుతుంటాను ఎట్లా ఉంటుందని, ఎవరో ఒకరిద్దరు మాత్రం చెప్తుంటారు. ఒకటేమో వయసు అయిపోయిందో చెప్పేవాడు కొంతమంది చెప్తుంటారు, వాళ్ళ న్యాచురల్ ప్రాబ్లం అది. కొంతమంది కుర్రాళ్ళకి వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ ఉంటాయి, వాళ్ళ గురించి మానేసేస్తే దీన్ని మిడిల్ గ్రూప్ తీసుకుంటే ఇప్పుడు దే సిమ్ టు బి మోర్ ఆర్ లెస్ సెటిల్డ్. ది క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇంప్రూవ్ అయ్యిందో లేకపోతే అది అయ్యింది కదా, ఆ మాట చెప్పలేము. ఎందుకంటే భగవంతుని క్వాలిటీ ఎట్టు ఇంప్రూవ్ అయిందని చెప్పడం ఇక్కడ ఉండటం మేము వరుస నిడే. అవర్ రిసెప్టివిటీ సిమ్స్ టు హ్యావ్ ఇంక్రీస్ ఎ బిట్. నేను దానికి మనం అడ్జెక్ట్ ఇవ్వలేం కాబట్టి ఇదే దీనికి ఎంచుకోవాలి మనం. అంతే కదా, క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్మిషన్ అట్ ఇంప్రూవ్ అవుతుంది, భగవంతుని క్వాలిటీ మారుతుంది. అది ఎప్పుడు ఉండేది ఉంటుంది. దాని గురించి మాట్లాడడం పనికి మళ్ళీ మారుతాను, కానీ మాట్లాడుతున్నప్పుడు ఇట్లెందుకు మాట్లాడాలి, అదర్వే ఈజ్ కరెక్ట్. దట్ వీ సీమ్ టు హ్యావ్ డెవలప్డ్ బెటర్ కెపాసిటీ. ఇప్పుడు మనకు కనబడేది ఏమిటంటే ఇవి బేసిక్గా మనకు వచ్చి ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి పోతుంది. ఎఫికసీ అన్నాడు ఆయన. ఎఫికసీ అంటూ ఊరుకోవచ్చు కదా, ఒకటేమో హార్ట్ రీగన్ అని చెప్పాడు. అంటే నీ జీవి మొత్తం కంప్లీట్ సహస్రాల నుంచి కింది దాకా ఆల్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ సార్ కావాలి. అంటే దాంట్లో నీకు హార్ట్ రీజన్లో బ్రహ్మాండంలో కూడా సఫిషియెంట్ పార్టీ ఇస్తారు. అంటే ఏంటి బ్రహ్మాండం అంటే? ఇది అనమాట, ఎప్పుడైతే ఈ అండానికి ఈ పిండానికి అడ్డుకాకుండా మిగిలిపోకుండా దీనికంటే కాస్తంత ఎక్కువ ఎదిగిన రోజు బ్రహ్మాండంలో ఎంటర్ అవుతున్నాం. బ్రహ్మాండం అనే పదం బ్రహ్మాండంగా వినపడుతుంది కాబట్టి అది ఏదో విచిత్రమైన వస్తువు అనుకుంటాం. అదేమీ లేదు, మన యొక్క అండానికి మనం పరిమితం కానప్పుడు అది బ్రహ్మాండమే. మనం ఎదుగుతున్నాం, మన కాన్షియస్నెస్ ఎదుగుతుంది. కొన్ని పదాలు ఉంటాయి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మొదటి సాధనలో వచ్చాయి, చాలా మందికి వస్తుంటాయి పదాలు. ఎందుకంటే బోధయంతి పరస్పరం కదా, ఒకరు చెప్పుకుంటుంటారు చెప్తారు. ఎక్స్పాన్షన్ ఫీల్ చేసాం సార్ అంటాడు. ఎక్స్పాన్షన్ ఫీల్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు చెప్తారంటే నా హార్ట్ ఎక్స్పాండ్ అయింది సార్ అంటే, నీ హార్ట్ ఎక్స్పాండ్ అయితే హాస్పిటల్కి పోంటాను నేను. హార్ట్ కాదు ఎక్స్పాండ్ అయ్యేది, మన కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ జీవికి పరిమితం కాకుండా దాని నుంచి కాస్తంత ఎదిగి ఇతరుల గురించి కూడా ఆలోచించేటువంటి జ్ఞానం మనకు వచ్చింది కాబట్టి మన కాన్షియస్నెస్ పెరిగిందని అంటాం. నా హార్ట్ పెరిగిందని అంటే ఎట్లా హార్ట్ పెరిగితే ఎట్లా? దట్ డెఫినెట్లీ ఎ కేస్ ఆఫ్ డిజీజ్ సో ఫార్ యాజ్ యూ నో, థ్యాంక్స్ టు సమ్ ఆఫ్ దీస్ డాక్టర్స్ హూ టోల్డ్ మీ ఇనఫ్. సో దే షుడ్ ఓన్లీ టు గో టు ఎ డాక్టర్. ఇట్లాంటి ఐడియాస్ కొన్ని వస్తాయి. ఇవి తప్పు ఉప్పు గురించి మాట కాదు, అవి చల్లనివి. దానివల్ల ఎవరికి యూస్లెస్ టాక్, అది దానివల్ల ఎవరికి లాభం లేదు. హార్ట్ పెరగదు మన యొక్క ఏమిటి నీకు పెరిగేది అని అంటే ఇతరత్రా జరిగే విషయాలు కూడా నీకు తెలుస్తూ ఉంటాయి. ఇదేదో విచిత్రమైన వస్తువుని కాదు, మనకు మొదటి నుంచి ఉన్న కెపాసిటీ. ఆ మాటకు వస్తే చాలా జంతువులకు ఉన్నాయి ఈ కెపాసిటీ. ఎక్కడో సైకిల్ ఏమైనా వచ్చిందంటే ఇక్కడ ఈ పిట్టలు ఇక్కడ రెక్కలు ఊపేస్తుంటాయి, అక్కడెక్కడో ఓడిపోతుందంటే కుక్క ఇక్కడికి పెరుగుతుంటుంది, దాని వాసన వస్తుంది. ఇంట్లో ఎలుక ఉందని చెప్పాల్సిన అవసరం లేదు, కుక్కను పెట్టుకుంటే అది పట్టేసుకుంటుంది పోయి. మన కంటికి కనపడింది దానికి మాత్రం కనపడుతుంది, మనకు వాసన కానీ దానికి అందుతుంది. ఎందుకంటే అది కెపాసిటీ ఉంది. అంటే ఈవెన్ ఇట్ దట్ లెవెల్ దర్ ఈస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఓవర్ఫ్లో ఆఫ్ కాన్షియస్నెస్. ఇట్ ఈస్ మోర్ సో బికాస్ ఆఫ్ ది మైండ్ విత్ అస్. కానీ సైన్స్ పేరిట కానీ మెటీరియలిజం పైన పేరిట కానీ మన శ్రద్ధాసక్తులు పనిలో ఎక్కువగా ఉపయోగించాం కాబట్టి మనల్ని మర్చిపోయి మనసును మర్చిపోయి దీనిలో అది ఉపయోగపడింది. దానికి నువ్వు బ్లైండ్ అయినావు. ఆ యొక్క ఎప్పుడైతే వెన్ యూ గ్రో ఈల్ టు ది మాస్టర్ వాట్ హ్యాపన్స్ ఈజ్ బీ టు గాడ్ వాట్ హ్యాపన్స్ ఈజ్ ఈ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. ఇది స్పందన. ఒకరు కష్టపడుతుంటే మన ఆటోమేటిక్గా మన మనసు స్పందిస్తుంది. కరడగట్టుకున్న బుద్ధి మారుతుంది, కాస్తంత నెమ్మదవుతుంది. ఆ ఎంపతి పెరుగుతుంది. ఎంపతి పెరగడమే మన యొక్క కాన్షియస్నెస్ పెరగటం. టోటల్గా ఇండిపెండెంట్గా బతికేస్తామేమో అనుకున్న వాడికి ఎంపతి పెరిగే అవకాశం లేదు. ఎంపతి అనే కాన్సెప్టే అక్కడ చెల్లదు. ఇండిపెండెంట్గా ఉన్నవాడికి ఎట్లా ఎంపతి ఉంటుంది? ఇంటర్డిపెండెంట్ ఉన్నప్పుడే ఎంపతి అనే కాన్సెప్టే వస్తుంది. ఒకరికొకరు సలహా చెప్పడం అనే మాట ఎప్పుడు వస్తుందంటే ఎంక్వైరీ క్లర్క్గా ఉండవచ్చు, ఎంపతి లేకుండా తప్పులేదు, ఈజీ. రైల్వేలో ఎంక్వైరీ క్లర్క్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వాడి పెద్ద ఎంపతి అక్కర్లేదు వాడికి. కానీ నాకు రూట్ తెలియకుండా ఏ ట్రైన్లో పోవాలని నేను నాకు సలహా చెప్తావని పెడినా అనుకోండి, అబ్బాయి గెటౌట్ అంటాడు. ఎందుకు? వాడికి ఎంపతి లేదు కాబట్టి. ఎంపతి ఉన్నవాడు ఏం చేస్తాడు? కూర్చొని ఉండండి సార్ నేను చెప్తాను అంటాడు. ఎదిగిన మనసు అక్కడ, ఎదగిన మనసు అక్కడ. రెండు రకాల ఎంక్వైరీ క్లర్క్లు మనం ఫేస్ చేసాం. వీళ్ళు అన్ని చోట్ల ఉంటారు. వీళ్ళు ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి ఫ్రెండ్ ఎవరివేర్ ది సేమ్. ట్రాఫిక్ తెలియదు, రోడ్లో పోతే పోయి ఆ బోర్డు తెచ్చుకోండి ఎందుకు వచ్చింది అంటాడు, లేకపోతే రోడ్డు పోయి అడుగు అంటాడు. తెలియ ఎంపతి ఉన్నవాడు ఎట్ట కాదు సార్ అడ్డుకోండి అంటాడు. అందరికీ అనుభవం మనం తెలుసు. మన అనుభవంలో కొంతమంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎదిగిన స్వార్థంతో ఎండిపోయి ఎండి చేసి దీన్ని దాటి నేను పోనేవాడు ఒకడు, లేదు నీకు సహాయపడతాను. సహాయపడడం అనే ఒక గుణం మనకు వచ్చింది అని అంటే ఎంపతి పెరిగింది. మనం మన కాన్షియస్నెస్ ఆల్రెడీ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్, వి వాంట్ గో రీచ్ అవుట్ టు హెల్ప్. అక్కడ సర్వీస్ అనేది వస్తుంది. ఈ సర్వీస్ మీకు వచ్చినప్పుడే యూ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు గ్రో. సర్వీస్ లేకుండా పరతత్వం వైపు ఎవ్వడు మూవ్ అవ్వలేడు. బేసిక్ క్రైటీరియా అది. ఎందుకంటే సర్వీస్ వెనకలో ఉన్నది ఎంపతి. ఎంపతి ఉంటేనే సర్వీస్ వస్తుంది. దేర్ ఇస్ నో ఎంపతి ఇన్ గవర్నమెంట్ సర్వీస్. వి యూస్ ది వర్డ్ సర్వీస్. అక్కడ సర్వీస్ అనే పదం చల్లదు. అది అది సర్వీట్యూడ్కి వచ్చిన దరిద్రం. అది ఆ సర్వీస్ కాదు, సర్వీట్యూడ్. ఆడ కొలుగు చేస్తున్నాం మనం, ఇంకొకటి కొలుగు చేస్తున్నాం అంతే. ఆడ సర్వీస్ ఎందుకుంది? సర్వీస్ వచ్చినప్పుడు తప్పకుండా ఎంపతి వెనకలో ఉండాలి. అప్పుడే సర్వీస్ వస్తుంది, లేకపోతే రాదు. బేసిక్గా సమ్ గ్రోత్ ఇన్ యువర్ కాన్షియస్నెస్ మస్ట్ బి దేర్. ఇట్ మస్ట్ ఓవర్ఫ్లో. ఇతర సహాయం చేయాలని ఒక తత్వం మనకు రావాలి. ఇది డెవలప్ కావాలంటే మాత్రం ఆ ఏ పాయింట్ పైన మీకు తప్పలేదు మెడిటేషన్. అప్పుడు అది ఏమవుతుందంటే మైత్రి డెవలప్ అవుతుంది, ఫ్రెటర్నిటీ డెవలప్ అవుతుంది, మైత్రి డెవలప్ అవుతుంది, మైత్రి నుంచి ప్రేమ డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఫర్ స్పిరిచువల్ లైఫ్. ప్రేమతత్వాన్ని గురించి నేను మాట్లాడినా మీరు ఎన్ని రికార్డులు విన్నా మీకు రాదు. సాధన చేసి మన యొక్క హృదయం కాస్తంత బయటపడితే, ఇతరులకు కూడా సహాయం చేయాలని జ్ఞానం మనలో ఉదయిస్తే అప్పుడు జరుగుతుంది. లేకపోతే క్వశ్చన్ ఏముంది? ఎవ్రీబడి టాక్స్ అబౌట్ లవ్. మా ఫాదర్ ఎప్పుడు చెప్తుండేవాడు నాకు లవ్ గురించి మాట్లాడినప్పుడు. లవ్ గురించి ఎందుకు మాట్లాడతారు అందరూ? ఆల్ థాట్స్ ఆఫ్ పీపుల్ టాక్ అబౌట్ ఇట్. హౌ మెనీ పీపుల్ ఆర్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ దెమ్ సెల్వ్స్? వెన్ యూ సే యూ లవ్, ఆర్ యూ ప్రిపేర్ టు డై ఫర్ దట్ కాస్? యూ లవ్ యువర్ కంట్రీ, ఎస్. ఇఫ్ యూ కెన్ సే దట్ యూ ఆర్ ప్రిపేర్ టు డై ఫర్ ఇట్, దెన్ యూ టాక్ అబౌట్ ఇట్. యూ సే సో అండ్ సో ఇస్ ఎ పర్సన్ హూమ్ ఐ లవ్, ఓకే, ఆర్ యూ ప్రిపేర్ టు డై? అంటే ఏమిటి? ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్. ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ లేకుండా లవ్ అనే కాన్సెప్ట్ వచ్చే అవకాశమే లేదు. కానీ ఈరోజు మనం ఏ స్థితికి వచ్చామని అంటే, మన వాతావరణం కాలుష్యం ఎటువంటిదని అంటే, వీఆర్ నాట్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ అవర్ ఆఫీస్ అవర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సమ్ యువర్ వైఫ్స్ ఆఫీస్ అవర్స్. ఇది కొట్లాట, ఇది తగదు, ఎప్పటికీ తగదు. ఇది నాది ఇంపార్టెంట్ అని వీడు, వాడిది ఇంపార్టెంట్ అని ఆవిడ, నాది ఐ వుడ్ లైక్ టు దిస్ టు దిస్, ఐ వుడ్ లైక్ టు దిస్. ఇచ్చి పుచ్చుకోవటం అనేది సాక్రిఫైస్ ఉంటేనే వస్తుంది. కుటుంబ వ్యవస్థ దానిపై నిలబడుతుంది. విశ్వమానవ కుటుంబం అనే కాన్సెప్ట్ రావాలంటే ఇది ముందు ఈ కుటుంబం వస్తే ఆ కుటుంబం వస్తుంది, ఈ కుటుంబం రాకుండా అక్కడే వస్తుంది. ఈ కుటుంబం రావాలంటే స్వార్థ చింతన మానుకోవాలి. ఇతరుల కోసం మనం కాస్తంత స్వార్థాన్ని మానుకొని త్యాగం చేసే బుద్ధి రావాలి, అప్పుడు వస్తుంది. ఇవన్నీ గ్రోత్ ఆఫ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ పెరిగింది, గ్రోన్ కాన్షియస్నెస్ అంటే దీస్ ఆర్ ది పారామీటర్స్. అంతేగాని ఫిజికల్గా నా బాడీ పెరిగిపోతుంది అంటే ఎంత పెరుగుతుంది? బాడీ పెరగదు, హార్ట్ పెరగదు, అవుట్ ఆఫ్ క్వశ్చన్. కానీ విశ్వరూపం వచ్చిందని అనుకోండి, మనం ఏం చేస్తున్నాం?
థ్యాంక్స్ టు అవర్ ఫోటోగ్రాఫర్స్ అనుకోండి, లేకపోతే ఆర్టిస్ట్ అనుకోండి, ఒక చిన్న బొమ్మని పెద్దగా బొమ్మ పెట్టేసేస్తే అది విశ్వరూపం అనమాట. అది కాదు విశ్వరూపం అంటే, విశ్వరూపం అంటే ఎప్పుడైతే నీ హృదయం పెరుగుతుందో అప్పుడు అది విశ్వరూపం. అది ఇతరుల మంచి నువ్వు కోరుకున్న రోజు నీ విశ్వరూపం అది, లేకపోతే నీ యొక్క జీవరూపమే అది. ఇదా అదా తెలుసుకోవచ్చు. దీన్ని మానేసేసి ఏదో ఎక్స్పాన్షన్ చేసేస్తానండి, ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా బాహ్యేంద్ర జనిత జ్ఞానమే. ఇదేమో ఈ ఫీలింగ్ ఏమో నీ హౌ టు బ్రింగ్ దిస్, ఎంపతిని ఎట్లా తీసుకురావాలా, ఇతరుల గురించి మనకున్న కరుణ కానీ ప్రేమను కానీ ఈ బాహ్యేంద్రియంలో ఎట్లా లింకప్ చేయలేం. అది కుదరదు. ఆ ధ్యానమే వేరే, ఆ యొక్క లెవలే వేరే. బుద్ధికి రెండు ఉన్నాయి, ఇదే ఇదనమాట. దీన్ని మనం ఇగ్నోర్ చేసాము, చాలా వరకు ఇగ్నోర్ చేసాము, ఎందుకంటే ఇది మోర్ ఇంపార్టెంట్ అనుకున్నాం. ఏ స్టేజ్ వేసుకోమ ఐ థింక్ ఎవ్రీబడి ఇది రియలైజింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది అదర్ సైడ్. లేకపోతే కొలాప్స్ అవుతుంది, హోల్ సివిలైజేషన్ కొలాప్స్. స్వార్థంతో మనం వెళ్ళిపోతుంటే, ఇండిపెండెంట్ ఇండిపెండెన్స్ వెళ్ళిపోతే కొలాప్స్ అయిపోతాం, వ్యవస్థ ఉండదు. ఈ ఏదైతే ఫ్యామిలీ వ్యవస్థ గురించి మనం మాట్లాడుతూ ఉంటామో, మనకంటే ఈజ్ వెరీ రిచ్ ఇన్ దిస్ రెస్పెక్ట్. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అంటే ప్రపంచంలో ఇంకెక్కడ కనబడదు, ఇక్కడే పోయింది. ఇప్పుడు కారణం ఎందుకు? ఇండస్ట్రియలైజేషన్ వల్ల, స్వార్థ చింతన వల్ల. మొదటి రోజుల్లో ఏం చేస్తాడు, ఇంట్లో ఒకడిని పంపించండి రా, వీడు తెలివి ఉంది, వీడు ఏదో పోయాడు ఉద్యోగం చేస్తాడు పట్టణంలో, ఇక్కడ వీడు మీరు వ్యవసాయం చేసుకోండి, వాళ్ళు సహాయం చేస్తారు అని చెప్పేసి పంపించంటే వాడు పోయినాడు బయట. పోయిన తర్వాత వాడి స్వార్థం ఎంతవరకు పోయింది, నేందుకు సంపాదించి వాడికి ఇవ్వాలని మొదటి. వ్యవసాయంలో అటువంటి మాట వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే 10-10 కలిస్తేనే వ్యవసాయం. ఇక్కడ ఇండిపెండెంట్ వర్కర్ కదా మనం, నా సీటు వేరే మీ సీటు వేరే, ఒకే ఆఫీస్ అయినా కానీ వాడు ఇంకోటికో లాభం చేసే పని చేసే చేస్తామే కానీ మనకందరికి పని కూడా కాదు, జీతం ఒకటి వస్తుంది మనకి. ఇక్కడ ఎప్పుడైతే ఇండిపెండెంట్ స్టేటస్ వచ్చిందో వాడు నేను అక్కడ వాడికి ఎందుకు ఇవ్వాలన్నాడు. అక్కడ వాళ్ళ నేను మాత్రం పోయి, నేను మాత్రం ఇక్కడ ఏం చేస్తాను, నేను వస్తాను అన్నాడు. సో ది ఆర్గనైజేషన్ హ్యాస్ హ్యాపన్ అండ్ ఆల్ ది కాన్సిక్వెంటీస్ దట్ వీఆర్ ఫేసింగ్ ఆర్ ఆల్ డ్యూ టు దిస్. దీనిపైన మన సబ్జెక్ట్ కాదు, ఆధ్యాత్మిక చింతన కాదు, దాని గురించి మాట్లాడే అవసరం లేదు. కానీ జరిగేది ఏమిటంటే, స్వార్థం పెరిగితే సివిలైజేషన్ కొలాప్స్ అవుతుంది. స్పిరిచువాలిటీ డిమాండ్స్ దట్ వీ షుడ్ మెయింటైన్ సివిలైజేషన్. ఎందుకంటే స్పిరిచువాలిటీ అంటే టు వర్క్ ఫర్ మాస్టర్, టు వర్క్ ఫర్ గాడ్. ఈ వ్యవస్థ కానీ కూలిపోతే ఆయన పని మునిగిపోతుంది. స్వార్థం పెరిగిపోయిందంటే వీళ్ళందరూ కలిసి ఒకరి పైన ఒకరు బాంబులు కానీ వేసుకున్నారంటే మునుగుతుంది, అంతే. దే ఆర్ ది ఎండ్ ఆఫ్ సివిలైజేషన్. ఇంతకుముందు జరగలేదు సార్, ఇటువంటి సివిలైజేషన్ చాలా పోయినాయి, కరెక్టే చాలా పోయినాయి. ఏవి పోయినాయి? ఇక్కడ పోలేదు. బాబిలోనియన్ సివిలైజేషన్ పోయింది, ఈజిప్షియన్ది పోయింది, రోమన్ది పోయింది, మాయాస్ది పోయింది, ఇండియన్ది పోలేదు. ఇది సనాతన ధర్మం. మొదటి నుంచి మనం దీన్ని మాట్లాడుతున్నాం. మన రిలీజన్ గురించి పట్టించుకోలేదు, స్పిరిచువాలిటీ గురించి మనం మాట్లాడుతుంటాం. మనకు రిలీజన్ లేదంటే ఉంది, కానీ అది ఎప్పుడు అడ్డుకోవడం రాలేదు మనకు. నువ్వు శివుడిని నమ్ముకుంటావా, నీ ఇష్టం పో. నువ్వు వైష్ణవు నమ్ముకుంటా, నువ్వు విష్ణువు నమ్ముకోపోను. ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటే ఉంటా ఉంటాం, మనకు బాధ లేదు. పెక్యులర్గా మనం ఒక సిస్టమే డెవలప్ చేసాము. ఇష్టదైవం వేరే అన్నాం, కులదైవం వేరే అన్నాం, ఊరికంత కలిపోదేమో అన్నాం, ప్రపంచానికంత కలిపోదేమో మనం, అదేమో కామనే. ఇక్కడ దీనిలో తేడా లేదు. ఇక్కడ అది స్పిరిచువాలిటీ, టాలరెన్స్. టాలరెన్స్ ఎందుకు వచ్చిందంటారు మనకు? మన స్పిరిచువల్ కాబట్టి. హ్యాడ్ వి బీ ఓన్ రిలీజియస్ వుడ్ నాట్ హావ్ బీన్ టాలరెంట్. దిస్ ఈజ్ ఫండమెంటల్ పాయింట్. మనకి ఎక్కడ సనాతన ధర్మం ఏమిటి? సనాతన ధర్మం ఎప్పుడు కూడా ధర్మచక్రం గురించి ఆలోచిస్తుంది, కానీ మిగతా వాటి గురించి ఆలోచించు. అది నిరంతరం సాగిపోయేదే. ఎప్పుడైతే ఆ ధర్మచక్రం బేసిస్ ఏమిటి? డూయింగ్ ది వర్క్ ఆఫ్ గాడ్. కంటిన్యూ, బీ హ్యాపీ. వాట్ ఈస్ ది వర్క్ ఆఫ్ గాడ్? దట్ వీ ఆల్ షుడ్ బి హ్యాపీ. మన పిల్లలు ఎట్లా మనం బాగుండాలని అనుకుంటామే, భగవంతుడు కూడా తన పిల్లలు బాగుండాలని అనుకుంటాడు. వేరే ఉద్దేశం ఉండే అవకాశం లేదు. ఉంటే ఆయన తల్లి కంటే రెండు గాడు ఆయన. యాజ్ అగెన్స్ట్ దిస్ వాళ్ళ కాన్సెప్ట్స్ ఏమిటి? వాళ్ళకు నియంత్రణ, ఆ నియంత్రణ చేస్తాడంటాడు ఆ రిలీజియన్స్లో. రిలీజియన్స్ వచ్చేసి నియంత్రణ వస్తుంది. ఇక్కడ నియంత్రణత్వం లేదు, ప్రేమతత్వమే మిగులుతుంది. నా పైన ప్రేమ నేను పాపి అని కాదు, నా పైన ప్రేమ నేను ఆయన కొడుకని. ఇది ఫండమెంటల్ తేడా సనాతన ధర్మానికి ఇతర ధర్మాలకి. నేను పాపి కాబట్టి వాడు ఎవడో కరుణ చూపిస్తాడని కాదు, నేను ఆయన కొడుకు, ఆయన వారసుని. ఏ పక్షంలో కూడా ఆయన వారసుని కాదని ఒప్పుకోను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన వారసులే, లేకపోతే నీకు ఉండవు. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఆయన వారసులే. వివేకానంద చెప్పిన ముఖ్యమైన ఉద్దేశం ఇది. ఒక మాట చెప్తాను నేను అనక్ల మీకు, నమస్తే అని కానీ మీరు నమస్కారం చేసినప్పుడు ఏం చేస్తున్నారు? ఇట్ నాట్ అ గుడ్ మార్నింగ్, విషింగ్ యూ గుడ్. అటువంటి సాంప్రదాయాన్ని నేను సమర్థించలేను ఈ దేశంలో ఉంటూ. ఎందుకంటే నమహాతే, నీలో ఉన్న భగవంతుని నమస్తేస్తున్నాము అనే మాటని నువ్వు గుడ్ మార్నింగ్తో చేపించే రెండు ఒకటి అంటే నేను ఒప్పుకోను. ఆ భావం యొక్క వెయిట్ ఎంత ఉందంటే మనకు నిన్ను నన్ను కలుపుతుంది. గుడ్ మార్నింగ్ ఏముంది, గుడ్ మార్నింగ్ ఇట్ ఇస్ బౌండ్ టు బి గుడ్ మార్నింగ్ వెదర్ యూ సే ఇట్ ఆర్ నాట్, ఆర్ ఇట్ ఇస్ బౌండ్ టు బి ఏ బ్యాడ్ మార్నింగ్ వెదర్ యూ సే ఇట్ ఆర్ నాట్. సపోజ్ వెదర్ ఈస్ వెరీ బ్యాడ్, ఇట్ ఇస్ బౌండ్ టు బి బ్యాడ్ మార్నింగ్. ఏ దేశాల్లో అయితే సూర్యుడు దినము ఉదయించడో, సూర్యుడు ఉదయించినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం ఆయనకు చెల్లుతుంది. ఆ దౌర్భాగ్యం మనకు లేదు ఇక్కడ. దినం కనబడతాడు పాపం, సూర్యనారాయణుడు లేని రోజు లేదు, దినం కనబడుతున్నాడు. ఇటువంటి సమత్వము సనాతన ధర్మానికి ఆకలింపు కావాలంటే మాత్రము యూ షుడ్ నో ది బేసిక్ స్పిరిచువల్ ఫౌండేషన్. మన కనెక్షన్ విత్ మాస్టర్ మనకు తెలియాలి, విత్ గాడ్ తెలియాలి. ఆ జ్ఞానాన్ని మీకు ఇచ్చేది ఏ అండ్ బి పైన మీకు వస్తుంది. బి పైన మెడిటేషన్ చేసేటప్పుడు ఏమంటున్నాము, ది డివైన్ లైట్ ఈస్ దేర్ విత్ ఇన్ మీ, దానిపైన నేను నా జ్ఞానాన్ని చేయాలంటే పొరలు కప్పించేశాను, అవన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఎందువల్ల భగవతత్వం బయట వస్తుంది కాబట్టి. ఇది ఇంకో హెల్ప్ ఇచ్చాడు మీకు. మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఎక్కడ ధ్యానం చేయాలి సార్, నాకు కుదరట్లేదు, నీకు భావం ఇవ్వట్లేదు అంటే ఎందుకు భావం ఇవ్వట్లేదు చూపారు. నీ మెజర్ చేసుకుని ఆయన ఇక్కడ ఉంటాడు, ఇది పాయింట్, ఇక్కడ ధ్యానం చేయి, దానిపైన ఉన్న మాలిన్యం అంతా వెళ్ళిపోతుందని అనుకో, వెలుగు లోపల నుంచి వెలుగు బయట వస్తుందని అనుకో అంటే ఇచ్చారు కదా, మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు ఎట్లా ధ్యానం చేయాలని. కొద్ది నిమిషం తర్వాత నీవు ఎట్లాగో ధ్యానం భగవత్ స్వరూపం పైన మేము ఎప్పుడైతే ఇచ్చామో, ఏమిటి లేదా డివైన్ లైట్ వితౌట్ లూమినాసిటీ ఎప్పుడైతే ఇచ్చామో, ఆటోమేటిక్గా దీన్ని షిఫ్ట్ అవుతుంది, నీ సాధన చాలా కుదురుతుంది. మార్నింగ్ చేసుకుని స్టార్ట్ చేయాలి. మన యొక్క కెపాసిటీ పైన మన కాన్ఫిడెన్స్ ఎంత అంటే ఆయన చెప్పిన ఈ ప్రిలిమినరీ స్టెప్ లేకుండా మనం మెడిటేషన్ చేస్తామని, అంటే ఇగ్నిషన్ కి స్టార్ట్ చేయకుండా కారు వెళ్ళిపోవాలి మనకి. ఎట్టపోతుందండి, నువ్వు ఎక్కి కూర్చొని స్టీరింగ్ తిప్పేస్తే వెళ్ళిపోతుందండి. మా పిల్లలు చేసినట్టు ఉండదు, ఇది ఉండదు, తీయాలి, ఓపెన్ చేయాలి, స్విచ్ వేయలేదు మనం, బండి పోదాం, ఎట్టపోతుందా, కూర్చొని బుర్రు బుర్రు అంటుంటాం అంతే. అదే అంటారు కదా పిల్లలు, మనం కూడా అదే అంటుంటాం. నాకు కుదరట్లేదు అంటే చెప్పింది చేయండి, చెప్పింది చేస్తే మీకు ఎందుకు కుదరదండి. ఆ ఎఫికసీ అంటున్నాను, వై ఇస్ ఎఫికసీ, యు డూ దట్ అండ్ దెన్ సీ, వితౌట్ డూయింగ్ ఇట్ డోంట్ సీ ఇట్. ఎందుకు వచ్చింది ఈ భావం మనకు అంటే మనకు అన్ని మన కెపాసిటీ ఉందండి. ఈ డైవర్షన్ ఆఫ్ ది ఫ్లో ఇప్పుడు మనకి ఇంత ముందు మాట్లాడినప్పుడు యుగాటు గోబ్యాక్, నేను కాస్త వాచాలత్వం నాకు ఎక్కువ ఎక్కువ మాట్లాడుతుంటాను. ఇప్పుడు మన యొక్క థాట్స్ అన్ని కూడా కామక్రోధ లోభ మోహ అహంకారాలు చెప్పేసేసి చెప్పాను. అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మన హార్ట్ని రెండు భాగాలుగా విభజించాడు ఆయన. హిందీ పోర్షన్ ఒకటి ఉంది, పైన పోర్షన్ ఒకటి ఉంది అన్నాడు ఎఫికసీ అపరాజయం. ఈ కింది పోర్షన్లో సంబంధించిన థాట్స్ ఇవి. ఎప్పుడైతే కాస్తంత మన యొక్క ఎక్స్పాన్షన్ పెరిగిందో, మన థాట్ పెరిగిందో, మన లెవెల్ పెరిగిందో, అప్పుడు నీవు యూ విల్ బి గోయింగ్ ఇన్ టు ది అప్పర్ ప్లేస్ అన్నాడు. దిస్ ఈస్ ది ల్యాండింగ్ ప్లేస్ ఆఫ్ రిషీస్ అన్నాడు. అంటే ఏమిటి, రిషీస్ చేసింది ఏమిటి, ఇతరులు మంచికై యజ్ఞయాగాలు చేస్తూ, ఇతరులకై బతుకుతూ, ఇతరులకు ఉపదేశాలు చేస్తూ, మంచి చేస్తూ తాను మంచి మార్గంలో ఉండేవాడు. ల్యాండింగ్ ప్లేస్ ఆఫ్ రిషీస్ అన్నాడు. ల్యాండింగ్ ప్లేస్ ఆఫ్ రిషీస్ అనడం తోటి పుస్తకంలో ఇంగ్లీష్ ఒకటి ఎందుకని మాకు మనకు వచ్చు కదా. ఇప్పుడు ఏరోప్లేన్ ల్యాండ్ అవుతుంటాయి, అట్లాగా వాడెవడు రిషి దిగిపోతాడని వీడి భావన. ఈ భావనతో అవస్థ కుస్తీ, దాని నుంచి బయటపడడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ దిక్పాలన భావన దాన్ని నిజం కాదు పాడు కాదు, నిజం కాదని తెలుసుకోవడం టైం అవుతుంది. ఏమి చెప్పాడు, ల్యాండింగ్ ప్లేస్ అంటే ఆ చివరి చేరుతారు. వేరే భాష లేదు కాబట్టి ఆయనకు మనతో కమ్యూనికేట్ చేయడానికి ఏదైతే బిజినెస్ వాళ్ళు యూజ్ చేయవలెనో ఆ లాంగ్వేజ్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించాడు కాబట్టి ఈ బాధ అంతా వచ్చింది. ఆ లాంగ్వేజే అన్ఫిట్ ఫర్ ఆధ్యాత్మికత. నాకు పెద్దగా సాంస్క్రిట్ రాదు, కానీ సాంస్క్రిట్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే దీన్ని బాగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. సాంస్క్రిట్ అయిన తర్వాత సాంస్క్రిట్ అంతటి భాష తెలుగు లేకపోతే మలయాళమే, ఈ రెండే. గుజరాతీ కూడా అంటారు కానీ దాని గురించి నాకు తెలియదు. ఈ రెండు కాస్త అంత మన జ్ఞానం అంటే ఈ భాషల్లో మనము మన ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. ఈ స్టేజ్కి ఎదుగుగలుగుతాడు రిషి అన్నవాడు అని చెప్పడం మనం చెప్పచ్చు ఈజీ. ఇక్కడ చేరుతారు అంటాం. ఋషులు ఇక్కడ చేరుతారు. క్లియర్. ల్యాండింగ్ ప్లేస్ అనడం తోటి ఏరోప్లేన్ జ్ఞాపకం వచ్చింది, మన ప్రాబ్లం వచ్చింది మనకు. ఇక దిగుతాడేమో ఆకాశం నుంచి దిగుతాడేమని. ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ సినిమాస్ అండ్ టీవీస్ ఆర్ సో మచ్ అండ్ ది సబ్జెక్ట్ ఇంకా ఫర్దర్ కన్ఫ్యూషన్, ఎనార్మస్ కన్ఫ్యూషన్ ఆస్ టు వాట్ ఇట్ ఈస్. ఈ ప్రశ్న ఫస్ట్ టైం నేను హీరింది 67-68లో. నాకంటే పెద్ద ఆయన మా ఫ్రెండ్ యొక్క తండ్రి గారు, వన్ ఆఫ్ అవర్ ప్రిసెప్టర్స్, ఆయన తిరుపతిలో ఉండేవారు. ఆయన నారాయణ దీని అర్థం ఏమైనా అయిందా అంటే, నాకు అర్థమైంది ఇంతే సార్ అన్నాడు. అది మరి ల్యాండింగ్ ప్లేస్ అన్నాడు అన్న, అది ఇంగ్లీష్ అని చెప్పాను. నన్ను ఏం చెప్పమంటారు, ఇంగ్లీష్ ఇంగ్లీష్ పెట్టుకుని మీరు స్విచ్ అండర్స్టాండ్ చేసుకుని ట్రై చేయకండి. అదో దరిద్రం మనకు, మనకు వేరే భాష రాదు కాబట్టి ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇంకో దరిద్రం తెలుగు వస్తుందేమో తెలియదు, ఆ రోజుకి వెయిట్ చేద్దాం. ఇది కానీ జరిగిన రోజు ఏమవుతుంది, అప్పర్ ప్రొఫెషన్ పోయినప్పుడు అప్పటికే సంకల్ప బలం చేత బాబూజీ గారు మన ఇంట్రడక్షన్ అప్పుడు మనలో చేరారు కాబట్టి ఈ ఫ్లో ఆఫ్ కాన్షియస్నెస్ సొంతం చేశారా, అది కింది లెవెల్కు పోకుండా ఆత్మవైపు వెళ్తుంది. మొదట మరల్చబడిన ఒక డైవర్షన్ ధ్రువీకరించబడుతుంది, యు గెట్ స్టెబిలైజ్డ్ దేర్, దిస్ ఫ్లో మూవ్స్ ఆన్ టు ది ఆత్మచక్రం. ఎప్పుడైతే అది అవుతుందో దెన్ ది ఫర్దర్ జ్ఞానం ఏమిటి, నెక్స్ట్ జ్ఞానం ఏమిటి, ఆత్మ స్వరూప జ్ఞానం. ఆత్మస్వరూప జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మ ఇసుకోటు బ్రహ్మన్ అది కాదు. ఆత్మస్వరూప జ్ఞానం అంటే దిస్ ఆత్మ ఈజ్ డిపెండెంట్ అపాన్ గాడ్ అనేది ఆత్మస్వరూపం. అది ఆత్మస్వరూపమని బొమ్మ గీసేసుకున్నా సరిపోదు. ఓ పెద్ద లైట్ పెట్టుకుని ఇంత రెడ్గా ఎట్లా ఉంటుందనో, బ్లూగా ఉంటుందనో, తెల్లగా ఉంటుందనో పెట్టుకున్నా సరిపోదు. ఆత్మస్వరూపము భగవంతునికి ఎడల పూర్తిగా డిపెండ్ అయింది. భగవంతుడు లేకపోతే ఇది ఉండదు. అంటే బ్రహ్మన్ అనే పదం ఉపయోగిద్దాం అనుకున్నాం. బ్రహ్మన్ ఆత్మ అనే పదాలు రెండు ఒకటి అని చెప్పారు వాళ్ళు. ఎంత చెప్పారని అంటే, ఆత్మని కెనాట్ ఎగ్జిస్ట్ అన్లెస్ ఇట్ బికమ్స్ బ్రహ్మన్. అది బ్రహ్మం అయితేనే బతకగలుగుతుంది. ఏదైతే కాన్షియస్నెస్ ఉంటూ జనరల్గా ఇటు అటు తిరుగుతూ ఉంటుండేది ఆత్మ, ఒక 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 ప్రయాణము, ఒక దిక్కు, ఒక దృక్పథము, లేకపోతే ఒక మార్గము, నిర్దేశించబడిన మార్గంలో పోకుండా, గ్రో కాకుండా నానా పక్కలా విస్తరించి మన ఆత్మ అన్నిటికీ ఇంట్రెస్ట్ తీసుకుని ఇలా ఉంటుందన్నమాట. దీనిని తిరుగుతూ ఉంటుంది. మనస్సు ఉంది, ఇంత ముందే చెప్పాను, మూడో లెవెల్లో మనం తీసుకుంటే మనస్సు. మనసు కంటే ఎప్పుడైతే వస్తారో, మనసు పలు విధాలుగా ఆలోచిస్తుంటుంది, ఓ నిర్దిష్టమైన పథకంలో పోదు. ఎప్పుడైతే అలా కాకుండా భగవంతుని వైపు వెళ్ళి డిపెండెన్సీ అండర్స్టాండ్ చేసుకుని గురు అవుతుందో, అప్పుడు అదే ఆత్మ బ్రహ్మన్ అవుతుంది. లాలాజీ గారి విశ్లేషణ ఏమిటంటే, ఆత్ ప్లస్ మన్, మూవ్ అండ్ థింక్, థింక్ అండ్ మూవ్ బికమ్స్ బ్రహ్మన్. యు థింక్ అండ్ గ్రో. ఆత్మస్వరూప జ్ఞానాన్ని ఇంత బాగా విశదీకరించుకున్నారు ఇంతకుముందు ఎవరు లేరు. ఆత్మని గురించి మాట్లాడినప్పుడు వేదాంత పుస్తక గ్రంథాల్లో బ్రహ్మనికి సంబంధించిన అన్ని క్వాలిటీస్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. బ్రహ్మనికి చెప్పినప్పుడు ఆత్మనకు ఉన్న భారతని చెప్పేసేస్తారు. ఇదేరా తత్వమసి అన్నాడు, అది తత్వమసి కాదు. విత్తు చెట్టు అయినప్పుడు చెట్టు విత్తు ఒకటే అని చెప్పింది ఇది. ముందు దాంట్లోనే లైఫ్ ఉంది, గ్రో అయినప్పుడు చెట్టు అవుతుంది, బ్రహ్మ అవుతుంది. గ్రో బృహత్, బృహత్ అనే దానిపైన గురువు తీసుకున్నాడు ఆయన అత్తమని అని చెప్పేసి. ఇది ఒక విశ్లేషణ, ఒక వ్యాఖ్యానం. ఈ సిద్ధాంతంలో చాలా ముఖ్యమైనది ఇది అర్థం చేసుకున్నప్పుడు మన డిపెండెన్సీ అని కాదు, ఎప్పుడైతే తెలుస్తుందో ఆటోమేటికలీ యూ డెవలప్ డివోషన్. డివోషన్ రావడం తోటి సర్వీస్ ఏదైతే ముందు మనం చేసామో, ఇతరుల సానుభూతి కానీ, కరుణ కానీ, ప్రేమ కానీ ఏదైతే మనలో డెవలప్ అవుతుందో, దానివల్ల మనం ఏదైతే సర్వీస్ మొదలెట్టామో, ఇతరులను సేవ చేయడం మీద మొదలెట్టామో, అది భగవత్ కైంకర్యంగా మారుతుంది. భక్తి యొక్క ఉన్నతమైన ఆశయం ఏమిటంటే, భక్తిలో ఉంటూ అలా ఉండిపోవడం కాదు, భగవత్ కైంకర్యం చేసిన రోజు భగవద్భక్తికి అర్థం. భగవత్ కైంకర్యం అంటే ఏమిటి? ఇతరుల ఏడ మన సేవ. అంతకంటే చేసి భగవంతుడి కైంకర్యం అని అంటే, నేను గుడికి నేను తీసుకెళ్తాను సార్, పూలు తీసుకుపోతాను, పండ్లు తీసుకెళ్తాను, లేకపోతే నీళ్లు తీసుకుపోతాను, పాలు తీసుకుపోతాను అంటే, వాటిని గురించి నేను విమర్శించేటటువంటి పని నేను ఇక చేయను. కానీ అది కాదు నిజమైన భక్తి. భగవత్ కైంకర్యం అది కాదు. 10 మందికి మన బతుకులు ఉపయోగించబడినాడు, అది నిజంగా భగవత్ కంకేతం. భగవంతుడు ఎప్పుడు సృష్టి పొందుతాడంటే, ఎప్పుడైతే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇతరుల సానుభూతికి లోనై వాళ్ళ ద్వారా సహాయం పొందగలిగినప్పుడు, ఎట్లయితే నువ్వు వాళ్ళ గురించి సంతోషపడతావో అట్లాగే మనం చూసి ఆయన కూడా సంతోషపడతాడు. బికాజ్ ఇంతో సహాయం చేయబడ్డవాడు కూడా ఆయన అబ్బాయే కాబట్టి, లేకపోతే ఆయన అమ్మాయే కాబట్టి. ఒక రూపము లేక నామానికి పరిమితమైన భగవంతుడు లేదని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి, ఇప్పుడు మీ దాని గురించి మనం మాట్లాడతాం. అసలు గుళ్ళు, గుళ్ళు గోపురాలు, మాస్కులు, చర్చల గురించి మాట్లాడతాం, మనకు కనపడదు. భగవతత్వం ఏదైతే మొదటి నుంచి మనం రూపాతీతమైనది, నామాతీతమైనది అని మనం ఎప్పుడైతే ఒప్పుకున్నామో, మన సేవ చేయడం అంటే ఎవరికి చేస్తావు, ఏ వ్యక్తికి చేస్తావు? కొద్ది నిమిషాలకు ముందు ఒక పెద్ద మనిషి అడిగారు నన్ను, అటువంటిప్పుడు పొలం పత్రం పుష్పం వాయంటే మరి ఏమిటి ఇది అని అంటే, పొలం కానీ పుష్పం కానీ పత్రం కానీ ఇతరులకు ఇవ్వకూడదని ఏం లేదు కదండి. ఒక సోదరుడికి ఇవ్వచ్చు, ఒక అభిమానికి ఇవ్వచ్చు, మనం ఎవరి పేరు గౌరవం ఉంచుతాం వాడికి ఇవ్వచ్చు. సర్వీస్ అనేది జరుగుతూనే ఉంటుంది. అప్పుడు మనకు గురుతుల్యమైన వ్యక్తి ఎవరు కనబడతారు మనకు. ఆ గురువుని మనం గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు అంటాం. అప్పుడు అంటాం సర్వీస్ లేకుండా గురు బ్రహ్మ అని చెప్తే అర్థం కూడా కాదు. ఆ సర్వీస్ని మిస్యూజ్ చేశారు ఈ గురువు అనేది కూడా మనం తెలిసిన విదితమే. అంత మాత్రం చేత మన ఇతరులు ఇక్కడ మనం గొప్ప భావంతో గౌరవభావంతో ఉండకూడదని కాదు, వాళ్ళు కరుణతో మనం సహాయం చేయకూడదని కాదు. కానీ అంత జ్ఞానం లేదు కాబట్టి ఈ సిస్టంలో ఈయన ఏమన్నాడు, ఒకరికొకరు సహోదరుగా చేసుకుంటూ ఉండండి, నా ఎడలే మీరు గౌరవం ఉపయోగించండి, 10 మందికి సహాయపడండి. ఇది ఈ ఉద్దేశంలో మనం ఉంటాం. అన్నిటికంటే గొప్ప సహాయం స్పిరిచువల్ సహాయమే, ఆధ్యాత్మిక సహాయమే. ఇది చేయండి, నేను మీకు చెప్పింది 10 మందికి చెప్పండి అన్నాడు. అప్పుడు చేసినప్పుడు అది భగవద్ కైంకర్యం అవుతుంది. నాకు చెప్పారు కాబట్టి ఇది నాదేనే ఇతరులకు చెప్పానని చెప్పేసి అనుకున్నప్పుడు, అంతని పిల్లలు ఇక్కడ ఉన్నారు, వీళ్ళంతా నా అన్నదమ్ములు అనుకున్నప్పుడు, అన్నదమ్ముల్లో పాత్రత ఎవడు పాటించడు. అది లేని రోజు పాత్రత అపాత్రత అనే భావాలు వస్తాయి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంత ముందు అని అంటే భగవద్ రామానుజుడు కనబడుతున్నాడు మనకు. ఏమైనా ఎవరికి చెప్పొద్దు, గురువు గారు చెప్పి ఇది చెప్తున్నాను, ఏదైతే చెప్తున్నా నీ అందరికి చెప్పకూడదు, నువ్వు తెలిసిందట తెలిసిందా. అక్కడి నుంచి నేరుగా ఇంటికి కూడా పోకుండా గుడి గోపం ఎక్కేట అక్కడి నుంచి అందరికి చెప్పేట. ఇది తెలుసుకుని ఆయన గురువు గారు పరిగెత్తుకుంటూ, ఏమిట్రా వేధ ఈ పని చేసి నీ చెప్పాను కదా చేయకూడదు, నీకు తెలుసా ఏమవుతుంది అని, ఏమవుతుంది మహానరకంలో పోతాను అంతే కదా అన్నాడు. అంటే ఏమిటి నీ ఉద్దేశం అంటే, నేను ఒకడే కదా నరకం పోయేది, నువ్వు చెప్పిన వాళ్ళు అందరూ బాగుపడతారు కదా, నష్టమేమిటి అన్నాడు. అది కరుణ. మాస్టర్ గారు నాకు చెప్పారు నేను నీకు చెప్పానంటే అది చల్లదు. అది మాస్టర్ గారు నీకు చెప్తే నీ ఇతరులు చెప్పు, చెప్పాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంది. మనం తెలిసినందుకు కొంచెం చెప్దాం. అన్ని చెప్పేది ఆయనే, అల్టిమేట్ గా గురువు భగవంతుడే. ఎందుకు ఆయన మీ హృదయంలోనే కూర్చున్నాడు, తెల్లారి మధ్యాహ్నం సాయంకాలం జ్ఞాపకం చేస్తున్నాడు డ్యూటీ. ఎట్లా గురువు ఉన్నారు, ఆ గురువు గారికి పోయడానికి ఈ సహోదరుడు మనకు సహాయపడతాడు. సోదరత్వాన్ని తీసుకువచ్చి ఈ లెవెల్కి తీసుకొచ్చాడు ఈయన. గురువు డబ్బును తీసిపారేసేసి సోదరభావాన్ని తీసుకొచ్చాడు. అది నీకు జరగాలంటే పాయింట్ చెప్పి మెడిటేషన్ చేస్తే కానీ ఆ సోదరభావానికి రాదు, మాటలందరికీ వస్తాయి. ఆ సోదరభావాన్ని ఇలా పెంపొందించాలా, స్థిరత్వంలో ఉండాలంటే నీ మెడిటేషన్ అంత డీప్గా ఉండాల, నీ కమిట్మెంట్ అక్కడ అంత ఉండాలి. ఉంటుందా అంటే ఉంటుంది, మొదట్లో ఉండదు, ప్రాథమిక దశల్లో ఉండవు. బాబుజీ గారు తమాస చెప్తుంటే, యు షో మీ గాడ్ ఇన్ ది బిగినింగ్ అని ఎవరు అడిగట ఆయనకి, అంటే వీడు విచిత్రమైన మనిషిగా ఉన్నాడు, వీడు ముందు డిగ్రీ ఇచ్చేమంటాడు తర్వాత ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాడు అంటాడు. ఆల్ఫాబెట్స్ నేర్చుకున్న తర్వాత ఏదో బాబు నేర్చుకుని తర్వాత సెంటర్స్ నేర్చుకుని తర్వాత డిగ్రీ వస్తాయి. అట్లా కాదు, ముందు నా దేవుడిని చూపించేస్తే తర్వాత దేవుడిని నమ్ముతాట. వీడే విచిత్రంగా ఉన్న మనిషి అన్నాడు. అంటే అంత సింపుల్ థింగ్ ని కూడా మనం కాంప్లికేట్ చేసేసాం. ఇట్స్ సో ఆబ్వియస్, హౌ కెన్ యూ డూ దాట్. అటువంటి ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైందని అంటే మనకు అర్థం కాదు. అంత స్వార్థం అంటే మనకు అన్నిటికీ మనకు రైట్ అనమాట. ఎవరినైనా ఏదైనా కానీ ఎటువంటి ఇది లేకుండా, అరమరికి లేకుండా అడిగేయగలిగిన కెపాసిటీ మనకు వచ్చింది. అంత మాత్రమే మనం ఎదిగిపోయినామనే కాదు, టోటల్ ఇండిఫరెన్స్ టు అదర్స్ అండ్ ఇంక్లూడింగ్ ది నాలెడ్జ్. అది ఎంత ఇంపార్టెంట్ అనే జ్ఞానం కూడా మనకు లేదు. మనకు ఎవరినైనా కానీ ఏదైనా అడిగేస్తుంటారు, కరెక్టే, బాగానే ఉంది, అది బాగానే దాన్ని జరుగుతారు కదా.
సో మన లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మనం మాట్లాడినప్పుడు ఈ లెవెల్కి వచ్చినామంటే భక్తి లెవెల్కి వచ్చినామంటే అర్థం ఏమిటి అనేది నేను చెప్తున్నాను. అర్థం ఆ సర్వీస్ లో ఉంది. టోటల్ డిపెండెన్సీ అని మాస్టర్ వచ్చి అంతా కూడా ఆయనే చేస్తాడనే జ్ఞానం వచ్చినప్పుడు దాన్ని సరణ్యత్వం అంటాం. యాక్చువల్లీ మొదట్లో మనకు వివేకంలో మొదటి పాయింట్లోనే మనకి ఏమొస్తుందంటే మొదటి స్టార్టింగ్ లోనే వివేకం డెవలప్ అవుతుంది. మనం కాదు చేసేది, ఇంతకంటే ఏదో ఉందని కాస్తంత జ్ఞానం అప్పుడే ఉంటుంది. ఆ జ్ఞానం స్టెబిలైజ్ కావాలంటే అక్కడ కాని రాదు, ఫోర్త్ నాట్ కాని రాదు. క్షేత్రజ్ఞ విభాగంలో మనకు చెప్పబడ్డ విషయం మనకు పూర్తిగా అర్థం కావాలంటే మాత్రం క్షేత్రజ్ఞుడు ఎవరు, క్షేత్రం ఎవరు, మన క్షేత్రం, క్షేత్రజ్ఞుడు ఆయన అంటే ఆయన పని ఆయనే చేసుకుంటూ ఆయనే ఆనందిస్తూ ఉంటాడనే ఒక జ్ఞానం అప్పుడు కలుగుతుంది. కాబట్టి అప్పుడు తన గురించి ఆలోచించే ప్రశ్న ఉండదు, ఇండివిజువాలిటీ పెరిష్ అయిపోతుంది. యువర్ మూవింగ్ ఆన్ టు ది రియల్ వరల్డ్ ఆఫ్ బ్రహ్మాండ్. ఆఫ్టర్వర్డ్స్ యు స్టార్ట్ లివింగ్ ఇన్ ది లెవెల్ ఆఫ్ బ్రహ్మాండ్. బ్రహ్మాండంలో మనం బతకడం నేర్చుకుంటాం. అక్కడ మొహమాటాలకి అవకాశాలు ఉండవు, ఎందుకంటే మొహమాట అనే ప్రశ్నే లేదు. మొహమాట ఏముంది అక్కడ, నువ్వు కాదు కదా. అప్పుడు సరిదిద్దడంలోనూ వాళ్ళకి రైట్ ఉంటుంది, నీవు మంచిగా ఉండడానికి వాళ్ళ గురువు గారి రైట్ ఉంటుంది. ఆ గురువు గురువు అనుకోడు కాబట్టి, ఎప్పుడైతే శరణ్యత్వం పొందుతాడో గురువు అనుకోడు, సర్వీస్ చేస్తాడు. సర్వీస్ చేసేటప్పుడు కాళ్ళు ముళ్ళు కూర్చొని తీసేస్తాడు. అది బాధ అనిపిస్తాను తీసేస్తాడు. ఆ బాధ అంటే బాధ ఉంటుంది, తీసేస్తాడు ఆయన. ఎందుకంటే అదే సర్వీస్. ఐ లవ్ దిస్ పేషెంట్ సో మచ్, ఐ డోంట్ వాంట్ ఆపరేట్ అంటే అట్ట వెళ్ళిపడుతుంది. యూ గాట్ ఆపరేట్ మిస్ప్లేస్డ్ కాన్సెప్ట్స్. ఏదైతే ఒక రోగమో ఏదైతే ఒక వ్యాధియో నయం చేయవలసిన పని ఈయనకుంది. ఎందుకని, స్వార్థంతో కాదు, భగవత్ కైంకర్యంగా చేయాలి. చేసిన రోజు నిర్మోహమాటంగానే మాట్లాడతాడు. అక్కడ తీసుకొచ్చి మీరు వ్యావహారిక సత్తాన్ని అక్కడ అప్లై చేసి ఈయన ఇట్లా ఉంటాడని అంటే పట్టించుకోలేదు. సూఫీ మహాశి ఎవడెవడు పట్టించుకోలేదు, అవధూతులు ఎవడు పట్టించుకోలేదు. బోవాయా అన్నాడు, నాకు తెలిసి నేను చేస్తాడు. ఎందుకంటే అటువంటి వ్యక్తి ఎప్పుడు ఆయన దృష్టి భగవంతుడిపైనే ఉంటుంది, కానీ మనపైన ఉండదు. మనకి చేసినప్పుడు కూడా వాళ్ళు ఏ దృష్టితో చేస్తారంటే ఇది భగవత్ కైంకర్యంగానే అనుకుంటాడు, మనల్ని భగవత్ స్వరూపులుగానే అనుకుంటాడు, భగవద్ అంశలుగానే మనల్ని భావిస్తాడు. అందుకని అటువంటి నడవడికి అక్కడ పాసిబుల్. ఇది ఎదిగిన తర్వాత మనం బ్రహ్మాండకి వెళ్తాం. దానిలో రేరిఫైడ్ కండిషన్ లాగే పరబ్రహ్మాండం ఇది కండిషన్ ఆఫ్ ఆత్మనే అక్కడ తిరిగి డివోషన్ పాయింట్ వస్తే కానీ ప్రపన్నత్వం రాదు. ప్రపన్న ప్రభుత్వం రావాలంటే కానీ ఫోర్త్ పాయింట్ అక్కడ పోతే కానీ రాదు. అందుకే అన్ని పనులు కూడా పిండదేశంలోనే ఉంది చేసుకోవచ్చాను. ఏ కారణం వల్ల కానీ పిండదేశాన్ని మానేసి ఇంతవరకే మనం వెళ్ళామనుకోండి, మనం పోయేటప్పుడు అక్కడే ఉంటాం. అంతకంటే పరిస్థితి ఎదిగే అవకాశం లేదు. ఎందుకంటే కైంకర్యం వీలు పడదు బాడీ వదిలేసిన తర్వాత. జీవి జీవిగా ఉన్నప్పుడే కైంకర్యం అనేది వీలు పడుతుంది. జీవం మానేసేసి బాడీ వదిలేసిన తర్వాత కైంకర్యానికి ఛాన్స్ లేదు. ఇతరులకు సహాయం చేసే ప్రశ్నే రాదు. అందుకే మానవ జనం ఉత్కృష్టమైనది. ఈ రెండులోనే మీరు చేయగలిగిన సహాయం అంతా చేయండి అంటాడు. ఎంతవరకు చెప్పారు, అప్పుడు కూడా నువ్వు ప్రపన్న ప్రభుత్వం కూడా, అది కూడా ప్రపన్న ప్రభుత్వానికి రావడం కూడా చాలా కష్టంగా మాట్లాడినారు. ఇక్కడ వచ్చేసరికి బాబుజీ గారు ఏమంటారు, ఇంతకంటే హయ్యర్ రీజన్స్ కూడా నేను తీసుకెళ్తాను, నేను చెప్పిన పని చేయి, నువ్వు ఈల్డ్ కా, ఐ విల్ యూస్ యూ అంటాడు. అంటే ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మన మనస్సు ఆయన మనసులో లీనమవుతుంది కాబట్టి మన మనస్సుని ఆయన ఎట్లు కావాలంటే అట్లు ఉపయోగించుకుంటూ ఉంటాడు. నీకు తెలియకుండానే జరుగుతుంది ఆ పని. ఈ మాట రియాలిటీ అడ్డాలని చెప్పాడు, నీకు తెలియకుండానే పనులు జరుగుతాయని అన్నాడు. ప్రతి ఒక్క అభ్యాసి కూడా నేను ఉపయోగించుకుంటాను ఈ సంస్థలు అన్నాడు ఆయన. అది ఒక పాయింట్ మీ అందరికీ కూడా నేను గమనానికి తీసుకొస్తున్నాను. ఆయన ఏమంటాడంటే, ఎవరైనా కానీ కాస్తంత నాకు ఇల్లు అయితే ప్రతి ఒక్కరి ద్వారా కూడా నేను చేస్తుంటాను, నా పనులు చేయించుకుంటుంటాను. ఇది ఒక మహద్ భాగ్యంగా మీరు అర్థం చేసుకోవాలి. మీ గొప్పతనం కాదు ఇది, ఆయన యొక్క అపారమైన కృప. మీరు సదా ఆయన మీరు దృష్టి పెట్టి ఆయన చేత మీ ద్వారా పని చేయించగలిగితే ఎక్కువగా మీ యొక్క ప్రగతి బాగా ముందు ఉంటుంది. అక్కడ కూడా వచ్చేసరికి నాకు జ్ఞానం ఉండాలి కదండి ఏం జరుగుతున్నదో, ఉండదు. నీకు జ్ఞానం ఉంటే అది నీ పని అవుతుంది, ఆయన పని అయితే నీకు జ్ఞానం ఉండదు. దీనిలో చిన్న విషయం, ఎప్పుడైతే హార్ట్ బీట్ వినపడుతుందో అది మన పని అయింది, లేనిపోయిన ప్రాబ్లం పడతాం.
హార్ట్ బీట్ మాత్రం కంటిన్యూస్ గా పనిచేసేస్తూనే ఉంటుంది అది. ఎందుకంటే అది భగవంతుడి పని కాబట్టి. దానికి నిర్దిష్టమైన సమయం ఉంది, నిర్దిష్టమైన టైం పెట్టాడు. దీని ప్రకారం అది నిరంతరం సాగిపోతుంది మీ ప్రమేయం లేకుండా. మీ ప్రమేయం కానీ దానిలో పెట్టారనుకోండి, అంతే దాని దాని పని క్లోజ్. ఇది ఆల్ ఇంటర్నల్ ఆర్గన్స్ కి అప్లై అవుతాయి, ఆల్ ఎక్స్టర్నల్ ఆర్గన్స్ కి అప్లై అవుతాయి. కానీ ఇది మన దృష్టి కానింది కదా, అందుకని మన ఇంటర్ఫీరెన్స్ కి అది పాల్పడింది. ఈ దృష్టి కానలేదు, అందుకని బతికిపోయింది అది. హార్ట్ కానీ బయట పెట్టేస్తే దానికి కూడా ఇదే గతి పెట్టేది. అది మీ చేతిలో లేదు, లోపల ఉండిపోయింది. ఇంకా ఇప్పుడు బయట పెడతారేమో కొద్ది రోజుల తర్వాత మనకు తెలియదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి అది. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు భగవంతుడి ప్రమేయం లేకుండా ఏ పని జరగదనే ఒక జ్ఞానం మొదట్లో వివేకంలో వచ్చి ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి మనకి క్షేత్రజ్ఞ జ్ఞానం వచ్చినప్పుడు, ఫైనల్ గా మీకు వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేసరికి ఆ జ్ఞానం కూడా ఉండదు. భగవంతుడు నా ద్వారా పని చేసుకుంటాడు అనే జ్ఞానం కూడా మనకు ఉండదు, అది ముందే ఉంటుంది. అందుకే ఇక్కడ కూర్చుని భక్తి పెంపొందించుకోవచ్చు, బాబుజీళ్ళ మన ప్రేమ వ్యక్తీకరించవచ్చు, ఇతర సోదర సోదరులకు సహాయం చేయవచ్చు. అక్కడే మీకు మొదట్లో ఏమిటి, కొంత లాభం, సొంత లాభం కొంత మానుకున్నవాడు అన్ని మానుకోగలుగుతాడు. ఎట్లా మానుకున్నారా అంటే, శివి చక్రవర్తి వాళ్ళ కథలు చెప్పారు. పాతకాలంలో జరిగిన కథలే అవి, ఉక్కిటి పురాణాలు కావు. ఉక్కిటి పురాణాలు అంటే బయటవాడు చెప్తే సరిపోయిందా, చల్లదు కదా. ఒకే కన్సిస్టెంట్ స్టోరీ త్రూ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ దిస్ కంట్రీ అట్ ఈజ్ పాసిబుల్. మన బాధ వాళ్ళకి హిస్టరీ బాధ మనకు వదిలేదు. మన బాధ ఏమిటంటే, వస్తుందా అని అంటే వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా నీవు త్యాగం చేయగలిగిన కెపాసిటీ నీకు వస్తుంది. త్యాగం అంటే నువ్వు చచ్చిపోవడం అవసరం లేదు. ఆయనకి, ఆయన పనికి, ఆయన చేత పూర్తిగా వినియోగించుకోబడే ఒక స్థితికి రావటం, అది మన యొక్క పరాకాష్ఠ. ఇవి ప్రగతి మనకు రామచంద్రశేఖర రాజయోగంలో.